वागीशाध्यासुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्यास्युः तं नमामि गजाननम्। भारतीकरुणापात्रम् भारतीपदभूषणम् भारतीपदमारूढम् भारतीतीर्थमाश्रये मालां कुण्डीं च ढमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। शरदिन्दुविकासमन्दहासाम् स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। प्रह्लादनारदपराशरपुण्डरीक व्यासादिभागवतपुङ्गवहृन्निवास भक्तानुरक्तपरिपालनपारिजात लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। भूषण विकास श्री धर्मपुर निवास दुष्ट संहार नरसिंह दुरित दूर। श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमां भारतीतीर्थपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। आशावशादष्टदिगन्तराले देशान्तरभ्रान्तमशान्तबुद्धिम् आकारमात्रादवनीसुरं माम् अकृत्यकृत्यं शिव पाहि शम्भो। वेदागमाभ्यासरसानभिज्ञं पादारविन्दं तव नार्चयन्तं वेदोक्तकर्माणि विलोपयन्तं वेदाकृते मां शिव पाहि शम्भो। सर्वचैतन्यरूपान्ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। स्वस्तिस्तु सदां सन्मङ्गलादि भवन्तु। वक्तश्च श्रोत्रूणां नित्यं श्लोकैकश्रवणपठनमात्रेण निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे निखिलपुरुषार्थसिद्धिप्रदे त्वं मे भक्ति ज्ञान वैराग्य विवेक विवर्धनी तापत्रयोन्मूलिनी श्री माधवीय शंकर विजये पूर्व कथानुसारेण अद्य कथा प्रस्तूयते। वक्ता श्रोतारः सावधाना भवन्तु। माला यदा मलिन भावमुपैति कंठे यस्यापि तस्य विजये तद निश्चयस्यात्। उक्त्वा गृहं गतवती गृहकर्मसक्ता भिक्षाशनेऽपि च ऋतुं गृहिमत्करिभ्याम्। सभायै नमः। దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుడు జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి చరణ కమలములకు శతకోటి వందనములు సమర్పణం చేస్తూ మంజనమిశ్రుల వారితో వాదం మొదలు కాబోతోంది. ఉభయభారతీ దేవిని మధ్యవర్తిగా పెట్టినారు. ఉభయభారతి అన్నది నిత్యము మీకు కావలసినటువంటి అవసరాలన్నీ చూడాల్సినటువంటి బాధ్యత నాపైనే ఉంది గృహిణిగా. కావున నేను మీ దగ్గర కూర్చుంటే మిగతా పనులేవి కావు. కావున మాలా యదా మలినభావముపైతి కంఠే, అంటే ఇక్కడ చూపిస్తున్నారు ఒక పతివ్రత అయినటువంటి గృహిణి యొక్క సర్వజ్ఞత్వాన్ని, ఆమె యొక్క మహిమను, ఆమె యొక్క వైభవాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు విద్యారణ్య స్వామి గారు. తల్లి ఏమన్నది, ఎవరి కంఠము నందు వేసిన మాలిక వాడిపోతుందో వారు ఓడినట్టు లెక్క అని ఇరువురి కంఠముల యందు మాలను ధరింపజేసి ఆమె వెళ్ళింది. ఇక వాదనలో ఏమిటి మరి అంటే, ఇద్దరు ప్రతిజ్ఞ చేసినారు, శంకర భగవత్పాదులు మండలమిశ్రుడు. మండలమిశ్రుడు అన్నాడు, నేనే కనుక ఒకవేళ ఈ వాదనలో కనుక ఓడినట్లయితే నేను నా గృహస్థాశ్రమమునకు వ్యతిరేకమైనటువంటి సన్యాసాన్ని స్వీకరిస్తా. శంకరుడు అన్నాడు, ఈ వాదంలో నేనే కనుక ఓడినట్లయితే సన్యాసాశ్రమమునకు విరుద్ధమైనటువంటి గృహస్థాశ్రమాన్ని నేను స్వీకరిస్తా అన్నాడు. ఇలా ఒకటి పెట్టుకున్నారు వాదంలో. ఇక మీమాంస దగ్గర నుంచి మొదలైంది వాదం అనేది. మొట్టమొదలు మండలమిశ్రుల వారు మీమాంసావాదాన్ని లేవదీసినారు. ఆ మీమాంసావాదాన్ని శంకర భగవత్పాదుల వారు 1000 విధాలుగా ఖండించినారు. అందుకే వాదంలో శంకరుడితో సమానమైనటువంటి వ్యక్తి ఈ జగత్తు యందు పుట్టడు పుట్టబోడు, ఆ ఒక్కరికే చెల్లింది ఆయన. ఆశ్చర్యపోతున్నారు అక్కడ ఉన్నటువంటి పండితులంతా. ఎందుకంటే కుమారీల భట్టపాదుడు ఏమన్నాడు, యస్మించితే సర్వవిదంజితం సీయాల్ అన్నాడు. ఎవరిని గెలిస్తే ఈ జగత్తంతా నీకు వశమవుతుందో వాడే వందన విష్యుడు. అంత శిష్యుడి పైన నమ్మకం కుమారీల భట్టపాదుడికి. కాబట్టి శంకరుడు మొట్టమొదలు టార్గెట్గా పెట్టుకున్నాడు, మండన మిశ్రునే కనుక వాదనలో గెలిచినట్లయితే మండనుడు తనకు చాలా ఉపయోగపడతాడు. కారణం ఏమిటి, కర్మ వేరు జ్ఞానం వేరు అనేది కాదు. ఇక్కడ కర్మ అనేది జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది. కర్మ ఎందుకు చేస్తాం అంటే చిత్తశుద్ధి కోసమే కర్మకాండ చేయటం. కాబట్టి కర్మకాండ యొక్క తాత్పర్యం అనేటువంటిది జ్ఞానమే. అయితే మీమాంసకులు ఏం చేసినారు నేను అనుకున్నట్టుగా, మీమాంసకులు కర్మ ప్రాధాన్యతను నిరూపించటంలో కర్మకాండలో పరమేశ్వరునికి ఏమీ ప్రమేయం లేదు, కర్మ ఫలితం ఇచ్చేటువంటిది కర్మనే కాని పరమేశ్వరుడు కాదు అని కర్మకాండను పునాదిగా బలవంతంగా స్థాపించడం చేయటంలో పరమేశ్వర వాదాన్ని పక్కన పెట్టేశారు. అది నచ్చలేదు శంకరుడికి. శంకరుడేమంటాడు, అద్వైతులు ఏమంటారు, కర్మ చేయవచ్చు కానీ కర్మ ఫలమిచ్చేది ఎవరు అంటే భగవంతుడు. నువ్వు ఏదైతే కర్మ చేస్తావో అదన్నీ నాకు అర్పించు అంటాడు. నువ్వు చేసే కర్మ ప్రతిదీ నాకు అర్పించు, యదశ్నాసి యత్కరోషి, అదే గీతలో చెప్తాడు, నాకు అర్పించు నేను ఇస్తాను, మీమాంసకులు ఒప్పుకోరు. కర్మనే కర్మ ఫలితం ఇచ్చేటప్పుడు పరమేశ్వరుడు ఎవడు మధ్యలో, కాబట్టి ఆయనతో పని లేదు. శాస్త్రోక్తమైనటువంటి కర్మ ఎలా వేదమునందు చెప్పబడ్డదో అలాగే ఆచరించాలి. అందుకే మీమాంసకులది విచిత్రం, వారు వేదాన్ని ఒప్పుకుంటారు, వేదం యందు ప్రతిపాదించబడిన కర్మకాండను ఒప్పుకుంటారు, కానీ కర్మకాండ నిరూపణలో పరమేశ్వరుని ఒప్పుకోరు వారు. అక్కడొచ్చింది. అందుకే శంకరుల వారు కర్మకాండ యందు రతుడై బాగా ఆ విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి మందరుడు కనుక సన్యసిస్తే ఈ మందరుడు జగత్తుకు చాలా ఉపయోగపడతాడు. అది శంకరుడు. కావున మొట్టమొదలు చూడండి, శంకర వాదం అనేటువంటిది మండన మిశ్రుల వారితో మొదలైంది. మండనుడితో మొదలు పెట్టి దాదాపు 800 మతాలను ఖండించాడు భగవత్పాదుల వారు. ఎంత అద్భుతం అంటే 16 సంవత్సరాల్లో, అప్పుడు శంకరుడికి వయస్సు 16 సంవత్సరాలు, ఈ 16 నుంచి 16 సంవత్సరములలో ఆసేతు హిమాచలాన్ని పర్యటించి ఎన్నో చోట్ల వైదిక మతాన్ని పునరుజ్జీవింపజేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చేసి 800 కుమతాలు ఉంటే ఆ కుమతాలన్నింటినీ నిరసించి శాశ్వతమైనది, సత్యమైనది, నిత్యమైనది, భవ్యమైనది, దివ్యమైనది ఒకే ఒక్కటి, అదే అద్వైత సిద్ధాంతం అని ఆ హిమాలయ శిఖరాగ్రము పైన ఆ అద్వైత సిద్ధాంతాన్ని నిలబెట్టాడు. ఈనాటికి శంకరవాదాన్ని తిరస్కరించేవాడు ఎవరూ లేరు. అది శంకరుడి యొక్క గొప్పతనం. వాదం మొదలైంది, అనేకమైనటువంటి విషయాలు ఇలా దాదాపుగా 20 రోజులకు పైగా వాదం నడిచింది అహోరాత్రములు. చివరకు ఒకరోజు ఈ మండల మిశ్రుడి యొక్క మాల వాడిపోవటం మొదలుపెట్టింది. శంకరుడు రెట్టించిన ఉత్సాహంతో తన యొక్క వాదాన్ని కొనసాగిస్తూ ఉంటే చివరకు మండల మిశ్రుల వారు 2 చేతులతో శంకర పాదాలు పెట్టుకొని, స్వామి నేను ఓడిపోయాను అని తన యొక్క ఓటమిని అంగీకరించినాడు. ఇంకేమంటాడు, అహమాచరం బహు తపోసుకరం నన్ను పూర్వజన్మ సునచేదధునా జగదీశ్వరేన కరుణానిధిన భవతా కథా మమ కథం ఘటతే. శంకరుడు అంటాడు వివేక చూడామని, దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. చాలా దుర్లభమైనవి మూడు అన్నారు. ఏమిటది, మనిషిగా పుట్టడం మొదటిది దుర్లభం, రెండవది మోక్షేచ్చ కలగటం చాలా విశేషం, మహాపురుష సంశ్రయ మహాపురుషుల యొక్క సందర్శన భాగ్యం అనేది లభించడము ఈ జీవితంలో మూడు దుర్లభమైనటువంటి విషయాలు. ఆ మూడు మనకు లభించాయి. ఒకటి, మనం మానవులుగా పుట్టాం, ఏదో పుణ్య విశేషం చేత మోక్షేచ్ఛ అనేటువంటిది కలగబోతోంది ఇప్పుడు. మరి మహాపురుష సంశ్రయ, జగద్గురువుల యొక్క దివ్య చరణారవిందముల దగ్గర భక్తి అనేటువంటిది, స్థానం అనేటువంటిది మనకు కలిగింది. ఇంతకంటే ఏం కావాలి? ఈ మూడు ఉన్న తరువాత ఇక మానవ జన్మ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చేయడం అనేటువంటి మాట ఎవరికి ఉండదు? శృంగేరి పీఠ భక్తులకు ఉండదు. ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఆ గురు చరణార విందముల పైన తదేకమైనటువంటి భక్తులైనటువంటిది కలిగి ఉంటాడో ఆయనకు ఇక పునర్జన్మ అనేటువంటిది ఉంటుంది. అది శాశ్వతమైనటువంటి సత్యం. అందుకే ఏమన్నాడు చూడండి, ముక్తిరున్నో శతకోటి జన్మ సుకృత ఈ పుణ్యైర్వినా లభ్యతే. కావున శంకరుల వారి యొక్క అపార కరుణా కటాక్ష వీక్షణ సౌభాగ్య అదృష్టాన్ని పొందిన ఆ మండలమిశ్రుడు శంకరుణ్ణి చూచి, స్వామి నా జన్మ తరించింది, ఏదో కోపంలో నేను చాలా మాటలు మాట్లాడి ఉన్నా, క్షమించండి. నేను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా గర్వంతో మాట్లాడినటువంటివి అని ఇలా చెప్పి శంకర భగవత్పాదుల వారి యొక్క పాదాలను పట్టుకొని నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని అడిగినాడు, శరణాగతి కోరినాడు. అప్పుడు ఉభయవారిది దేవచ్చింది, వచ్చి శంకర మీరు గొప్పవారే, కానీ మీకు వేదం తెలుసు కదా, అర్ధోవ ఏష ఆత్మనః యత్ పత్నీ తన్మిథునం. భార్యాభర్తలు ఎవరు సంప్రదాయాలను అనుసరించి అర్ధభాగం ఆమెకి ఇచ్చాం, అందుకే ఆమె ఉంటేనే యజ్ఞము, ఆమె ఉంటేనే పూజ, ఆమె ఉంటేనే గృహస్థ జీవనం, ఆమె లేకపోతే ఏమీ లేదు. ధర్మపత్ని అన్నారు ఇక్కడ. మా వారిని జయించారు కాని మరి మా వారిలో అర్ధభాగం నేను కదా, మరి నా సంగతి ఏమిటి అన్నాడు. శంకరుడు సందేహపడ్డాడు, స్త్రీతో వాదించడం ఎలా, అందులో తాను యతీశ్వరుడు సన్యాసి, సందేహపడ్డాడు. కానీ ఒకవేళ ఆమెను జయించకుంటే మండల మిశ్రుడు తనకు శిష్యుడుగా రాడు. ఇదే మన నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టమకురుధరాభ్యాం నగేంద్ర కన్యా ముషగేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించిందే పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు చూపించినటువంటి గృహస్థ ధర్మం ఏదైతే ఉందో అది ఈనాటికి మనందరికీ కూడా అనుసరణీయమే. కాబట్టి భార్య ఏమిటి, అర్ధభాగం. అది తెలియక ఇప్పటి స్త్రీలు 30% కోసం పోట్లాడుతున్నారు, 50% కోసం పోట్లాడండి, ఏమైపోయింది, 30% అంటున్నారు చాలు. కానీ శంకరుడు అన్నాడు, మీకు కోరుకోవడం కూడా చేత కాదు, 30% ఏమిటి, 50% నేను ఇచ్చేసాను మా ఆవిడకు. చూడండి, పరమశివుడు మొట్టమొదలు ఇచ్చేసినాడు. కాబట్టి ఇక్కడ ఏమంటోంది ఉభయభారతి, నన్ను జయించాలి. శంకరుడు సరే అన్నాడు, ప్రతిపుండరీక తవ వేద్మి మనో అనుపూర్వమేవ విదితంచమయ ఇహభావి తాపస ముఖాదకిలం తదుదీర్యతే శృణుస సభ్యజన. పరమహంస శ్రేష్ట, మీరు నన్ను జయించి ఆ తరువాత విజయాన్ని స్వీకరించండి. సరే, ఒప్పుకున్నారు భగవత్పాదుల వారు. మొదలైంది వాదం అనేటువంటిది. ఉభయభారతీదేవి కూడా ఆమెవరు, మండన మిశ్రుడు బ్రహ్మ అయితే ఆమె సరస్వతీ స్వరూపంగా వర్ణించారు. కాబట్టి ఎలా ఉండట ఆమె అంటే, జనక చక్రవర్తి యొక్క సభయందు సర్వోత్తమ విదుషీమణి అయిన నైష్ఠిక బ్రహ్మచారిణి అయినటువంటి గార్గితో బ్రహ్మ విద్యా విషయమై యాజ్ఞవల్క మహర్షి ఏ విధంగానైతే మహావాదాన్ని చేసినాడో ఆ విధంగా ఆ మండలమిశ్రుడి యొక్క అర్ధాంగైనటువంటి ఉభయభారతీదేవితో ఈ కలియుగంలో భగవత్పాద శంకరుల వారు యాజ్ఞవల్కుడిలాగా అద్భుతమైనటువంటి వాదాన్ని ప్రారంభించినట్ట. అక్కడ యాజ్ఞవల్కుడికి గార్గికి జరిగిన వాదం ఉపనిషత్తుల యందు పురాణాల యందు చక్కగా నిరూపించబడ్డది. ఇక వాదం మొదలైంది. తిరుగుతూ తిరుగుతూ ఒక్కసారి ఆ తల్లి ప్రశ్నించింది ఏమని, శంకరా కళాక్యంత్యో వదపుష్పధన్వనః కిమాత్మికాశ్చించ పదం సమాశ్రితాః పూర్వే చ పక్షే కథమన్యథా స్థితిః కథం యువత్యాం కథమేవ పూరుషే. బ్రేక్ పెట్టది ఫస్ట్ శంకరుడికి ఇక్కడ. ఏమన్నది? కళాక్యంత్యో వదపుష్పధన్వనః, మన్మధుడి యొక్క కళలన్నీ ప్రశ్న. పూర్వేత పక్షే కథమన్యతా స్థితి కథం యువత్యా, శుక్లపక్షమందు కృష్ణపక్షమందు స్త్రీ ఎందు పురుషుడి ఎందు కామకళలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి? ఆ స్త్రీ పురుషులలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఉండేటువంటి కామకళలు ఎన్ని? ఆ కామకళల యొక్క స్వరూపం ఏమిటి? ఆ కామకళలనేటువంటివి ఏ ఏ స్థానముల యందు ఉంటాయి? వాటన్నింటినీ చెప్పు అని. నైష్టిక బ్రహ్మచారి, అందులో 8 సంవత్సరములకే సన్యసించిన మహానుభావుడు, కామ విషయమై ఏమాత్రము ఆలోచించినటువంటి వాడు. ఆయన భగవత్పాదుల వారు ఆలోచించాడు. నేను సమాధానం చెప్పకుంటే అల్పజ్ఞుడు అని జగత్తు అంటుంది. ఒకవేళ నేను సమాధానం చెప్పితే యతిధర్మానికి లోపం కలుగుతుంది. అయినా ఏం చెయ్యాలి? పరమహంసాశ్రమంలో ప్రవేశించి ఈ సభయందు ఈ ప్రశ్నలకు సమాధానం అనేది చెప్పాలా? ఏ మహాత్ముడైనా ధర్మ విరుద్ధంగా ప్రవర్తింపవచ్చా? ఇది ఆక్షేపణ కాదు కదా అని ఈ విధంగా ఆలోచించి ఈ సమయమందు పరమహంసుల యొక్క నియమాన్ని చక్కగా పరిపాలించాలి, ధర్మాన్ని రక్షించాలి అని దృఢంగా తలచి దాని ఎందు తెలియనటువంటి వాడిలాగా ఏమాత్రము సమాధానం చెప్పలే. అప్పుడన్నది, ఈ సమాధానం చెప్పితేనే కదా మరి. ఆలోచించాడు. మాసమాత్రం అవధి అన్నాడు. ఒక మాసం అవధి అన్నాడు. మాసం కాదు, 2 నెలలు తీసుకో, ఏం పర్వాలేదు. ఆమె ఆనందపడ్డది. సరే, శంకరుడు బయటికి వచ్చాడు. శిష్యులంతా అప్పటికే పద్మపాద మొదలైనటువంటి శిష్యులంతా స్వామివారి దగ్గర అనుసరించి వస్తున్నారు. స్వామి ఏం చేస్తారు అంటే, అలా యోగ మార్గంలో వెళ్తూ ఉంటే కింద ఒక మహారాజు యొక్క శరీరం కనిపించింది, అమరుక మహారాజు. కంభీక్ష మార్గే అమరకం రూపాలం సనందనం ప్రాహ ససంయమీంద్ర. ఈ అమరుక రూపాలని చూసి పద్మపాదుడితో అన్నాడు, ఈ అమరుక మహారాజు మంచి యశోనిధి, మరణించాడు, నేను ఇప్పుడు పరకాయ విద్యతో ఆయన శరీరంలో ప్రవేశిస్తా, సకలమైనటువంటి కామకళా సంబంధమైనటువంటి విషయాన్ని నేను గ్రహించి తిరిగి వస్తా అన్నాడు. అంటే పద్మపాదుడు అన్నాడు, గురువుగారు ఇబ్బంది పడతారేమో, ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద జయించినటువంటిది ఏమిటి, కష్టమైనటువంటిది అంటే స్త్రీయేనట. చాలా కష్టం, ఎంత వారాలైనా కాంతాదాసులే అన్నాడు స్వామివారు. కాబట్టి ఎక్కడ మానవుడి యొక్క బలహీనత అంటే అక్కడే. కాబట్టి ఎంతవారికైనా తప్పదు. అలాగే భర్తృహరి రాస్తాడు నీ వైరాగ్య శతకంలో, విశ్వామిత్ర పరాశర ప్రభుతయో వాతాంబు పర్ణాశన తేపి స్త్రీముఖ పంకజం దృష్ట్వైవ మోహంగత శాల్యన్నం సఘృతం పయోదధియుతం భుంజంతి యే మానవాః తేషాం ఇంద్రియ నిగ్రహో యది భవేత్ వింజప్లవేత్ సాగరే అన్నాడు. ఛాలెంజ్ చేశాడు ఆయన. విశ్వామిత్ర పరాశర ప్రభుతయో, విశ్వామిత్రుడు పరాశరుడు మొదలైనటువంటి మహర్షులు వాత అంబు పర్ణ అశన, గాలిని పీల్చి ఆకులు తిని అలములు తిని తపస్సు చేసినారు. తేపి వారు కూడా స్త్రీముఖ పంకజం దృష్ట్వైవ మోహంగత, ఆకులు అలములు ఇవన్నీ తిని తపస్సు చేసిన వారు కూడా స్త్రీని చూడగానే మోహంలో పడ్డానే. పరాశరుడు మత్స్యగతిని చూసినాడు, మోహంలో పడ్డాడు. విశ్వామిత్రుడు మేనకను చూసినాడు, మోహంలో పడ్డాడు. మరి శాల్యందం సఘృతం పయోధనియుతం భుంజంతి ఏ మానవాహ. ఫస్ట్ క్లాస్ బియ్యం 25 రూపాయలకు కిలో బియ్యం, మంచి బాస్మతి బియ్యం, మంచి పెరుగు, దానికి నెయ్యి, మంచి కూరగాయలు, బ్రహ్మాండమైనటువంటి భక్ష భోజ్య చోష్య లేఖ్య మొదలైనటువంటి శబ్దసోపేతమైన భోజనాన్ని 3 పూటలా చేస్తున్నటువంటి ఎవడైతే మానవుడున్నాడో, నాకు ఇంద్రియ నిగ్రహం కలిగింది అనేటువంటి మాట ఎవడైతే అంటాడో, అప్పుడు వింధ్యపర్వతం అనేది సముద్రంలో తేలుతుంది అన్నాడు. అంటే ఇలా తిన్నవాడికి ఎప్పుడు వైరాగ్యం కలగదు, వింధ్యపర్వతం సముద్రంలో తేలదు, అబద్ధం అన్నాడు. కావున ఇంద్రియ నిగ్రహం అంత సులభమైనటువంటిది కాదు, చాలా కష్టం, చాలా ఇబ్బంది. అటువంటి మారణీయ మహత్తర మహర్షులే ఇక్కడ చిక్కుల్లో పడితే సాధారణమైనటువంటి మానవుల యొక్క గతి ఏమిటి? దూర్జకంటాడు కాళహస్తీశ్వర శతకంలో, అమర స్త్రీల రమించినంచెడదు మోహం వింతయున్, బ్రహ్మ పట్టము సిద్ధించిన ఆశ తీరదు, నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ రంగిన మానదు, ఇందుగల సౌఖ్యం వల్ల నీ సేవ చేసి మహాపాతక వారి రాచి గడతున్ శ్రీకాళహస్తీశ్వర. దూర్జటి అన్ని అనుభవించి చివరికి అంటాడు, స్వామి అమర స్త్రీల రమించినంచెడదు మోహం వింతయన్, దేవతాస్త్రీలైనటువంటి రంభా మేనక ఊర్వశి తిలోత్తమ మొదలైన అప్సరసులను చూసినప్పటికీ ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెతుకుతాడు తప్ప నాకు తృప్తి కలిగింది అనడే. బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదన్నాడు. బ్రహ్మ పదవి వచ్చినప్పటికీ వీడికి కోరిక రావదు. బ్రహ్మపట్టం అంటే అన్నిటికంటే సూపర్లేటివ్ పోస్ట్, దాని తర్వాత ఏమీ లేదు. అందుకే కోరుకుంటాడు. పదవి ఏమిటి? చిన్నగా మొదలవుతుంది, అది విశ్వరూపానికి దారితీస్తుంది. మొదలేమంటాడు అంటే వార్డు కౌన్సిలర్ అయితే చాలంటాడు. కౌన్సిలర్ అయిన తర్వాత గత మున్సిపాలిటీ చైర్మన్ అయితే బాగుండేది, చైర్మన్ అయిపోయిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే బాగుండేది, ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మంత్రిని అయితే బాగుండేది, మంత్రి పదవి వచ్చిన తర్వాత ఏదో దేవాదాయ శాఖ, ఈ శాఖ ఆ శాఖ బాగాలేదు, హోంశాఖ వస్తే బాగుండేది, హోంశాఖ వచ్చిన తర్వాత ఈ విధమ మంత్రి పదవి ఏమిటి, ముఖ్యమంత్రిని అయితే బాగుండేది, ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రాష్ట్రం ఒకటేగా నా చేతిలో, ప్రతిదానికి హైకమాండ్ని ఢిల్లీ పరిగెత్తాలే. కాబట్టి భారతదేశానికి ప్రధానమంత్రి అయితే బాగుండేది, ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ఇంకేముంది? ఒక్క దేశమేనా, 4-5 దేశాలు నా ఆధీనంలో ఉంటే ఇలా పెరుగుతుంది తప్ప. అందుకే 90 ఏళ్ళు వచ్చినా ఇంకా రాజకీయాల్లో ఇంకా మీరు పోటీ చేస్తారా అంటే శంకరాచార్యుల వారే అంటారు, ఎంత ఆశాపరుడు వీడు మానవుడు దుర్మార్గుడు అంటే, ఒక కప్ప సర్పం నోట్లో ఉందట, అది కప్పను సర్పం మింగుతోంది. కప్ప ఏమాలోచిస్తోంది, నాకేదైనా కీటకం దొరుకుతుందా అని అది వెతుకుతున్నదట. అది ఉన్నదే పాము యొక్క నోట్లో, 2 నిమిషాల్లో దాని ప్రాణం పోతోంది. కానీ కప్ప ఇంకేదైనా క్రిముల కోసం అంటే నాలుగ నటు ఇటు చాస్తూ ఉన్నదట. అలా ఉన్నాడు మానవుడి యొక్క స్థితి. వీరే మరణ పరిచయపోయినా ఉన్నప్పుడు కూడా ఇంకా ఏదైనా ఉందా అనే. అందుకే బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు నిరూఢ క్రోధము సర్వలోకములను మృంగిన మానదు, ఏమిటి? అందుకే నీ సేవ చేసి మహాపాతక వారి రాశి కడతు శ్రీకాళహస్తీశ్వర. ఒకటే కోరిక, నీ సేవ చేసి ఈ పాతక రాశి నుండి దాటిపోతారు. ఒక శివసేవనే, శివారాధననే ఆ ఒక్కటే మనకు దారి చూపిస్తుంది. ఇంకేది ఆనందమైనటువంటి నిబ్బంది. అందుకే ఇది ఎంతో మంది అనుభవించినటువంటి భర్తృహరి మొదలైనటువంటి మహర్షులు చెప్పినటువంటి సత్యమైనటువంటి మార్గం. అందుకే శంకరుని అంటాడు పద్మపాదుడు, ఇబ్బంది పడతారేమో గురుదేవా అన్నాడు. లేదే అన్నాడు. లేదు లేదు, పూర్వకాలంలో మీకు తెలియదా, గోరక్షనాథుడనేటువంటి ఆయన తన గురువైనటువంటి మత్స్యేంద్రనాథుణ్ణి నివారింపజేయటానికి ఎంత ప్రయత్నం చేశారో ఆ చరిత్ర మీకు తెలియదా? కావున ఇబ్బంది పడతారేమో అన్నాడు. లేదు లేదు నాయన, అని శంకరుడు వారించి ఆ అమరుక మహారాజు యొక్క శరీరంలో ప్రవేశిస్తాడు. అమరుక మహారాజు యొక్క శరీరంలో ప్రవేశించిన శంకరుడు యొక్క దివ్య తేజస్సుకు ఆ మంత్రులంతా ఆశ్చర్యపోతాడు. ఎప్పుడైతే శంకరుడు రాజ్య పరిపాలనలో ఆ అమరుక మహారాజు యొక్క శరీరంలో లీనమయ్యాడో అప్పుడు వర్షాలు చక్కగా కురుస్తున్నాయి, ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారు, అంతా ఆనందంగా ఉంది, ప్రపంచమంతా ఆనందంగా, ఈ రాజ్యమంతా సుభిక్షంగా ఉండేసరికి ఆశ్చర్యం కలుగుతోంది మంత్రులకు. మన మహారాజు యొక్క శరీరంలో ఎవరో ఒక మహానుభావుడు ప్రవేశించాడు, లేకపోతే ప్రజల్లో వైరం లేదు, ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారంతా కూడా. కోరికలు ఎవరికీ లేవు, కోరిక లేనటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలిస్తే అలాగే ఉంటుంది, ప్రజలకు కూడా కోరికలు ఉండవు. బాగా కోరికలు ఉన్నటువంటి వాళ్ళు పీఠం ఎక్కితే ప్రజలకు కూడా యథా రాజా తథా ప్రజ, అందుకే వీరికి కోరికలు ఎక్కువ. దాంతో ఇవి అవి తీరలేక ఇబ్బందుల్లో పడిపోవటం. శంకరుడు అలా పరిపాలన చేస్తూ ఉంటే రాజ్యమంతా ఆనందంగా ఉందట. అప్పుడు ఈ మంత్రులకు ఆలోచన కలిగి ఎక్కడెక్కడైతే మృతదేహాలు ఉన్నాయో వాటన్నింటినీ కాల్చివెయ్యమని ఆదేశించినారు. అప్పటికి సరిగ్గా నెల కావస్తోంది. శంకరుడు సకల రహస్యాలు కూడా స్వీకరించినాడు. ఇక ఆ తరువాత అడవుల్లో వెతుకుతూ ఉండగా ఈ శంకరుడు యొక్క పార్థివ దేహం అనేటువంటిది కనిపించగా అప్పుడు ఆ దేహానికి నిప్పు పెట్టగా పద్మపాదాది మొదలైన ఆచార్యులు వెళ్ళి శంకరుణ్ణి మేలుకొలిపి, శంకరా నీ దేహం అనేటువంటిది ఇలా అయిపోతోంది అంటే వెంటనే యోగ మార్గరతని అమరుక మహారాజు శరీరాన్ని వదిలిపెట్టి తన యొక్క పూర్వదేహాన్ని ఆశ్రయించే లోపలే అప్పటికే ఆ అగ్నిదేవుడు రెండు హస్తములను పాదములను కాల్చివేసే ప్రయత్నంలో ఉన్నాడు శంకరుడి యొక్క దేహంలో. వెంటనే శంకరుడు చేసి ఆ విపరీతమైనటువంటి మంట ముడుతోంది. వెంటనే రెండు చేతులు కూడా జోడించి అప్పుడు ప్రార్థన చేసినాడు, శ్రీమత్పయోనిధి నికేతన చక్రమానే భోగీంద్ర భోగమని రంజిత పుణ్యమూర్తే యోగీ శశాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్ర మధుర్గ కిరీట కోటి సంఘట్టి కాంతి కమలామల కాంతి కాంత లక్ష్మీ లసత్కుత సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార ఘోర గహనే చరతే మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరాధితస్య ఆతస్య మత్సర నిదాగ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార కూపమతి ఘోర మగాధ మూలం సంప్రాప్య దుఃఖ శత సత్పద వాకులస్య దీనస్య దేవ కృపణాపదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సార విశాల కరాల కాల నగ్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగరసనోర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగ బహునివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బోలో శ్రీ లక్ష్మీ నృసింహ భగవానికి. అద్భుతమైనటువంటి స్థలం శంకర భగవత్పాదుల యొక్క ఈ స్థలాల్లో విశేషమైనటువంటి స్థలం కరావలంబ స్తోత్రం. అందుకే ఈ స్తోత్రం దగ్గరికి వచ్చేసరికి శంకరుణ్ణి ద్వేషించేటువంటి వారు కూడా ఈ స్తోత్రాన్ని చేస్తారు. ఆ నరసింహుడి దగ్గరికి వెళ్తే చాలు, మనకు తెలియకుండానే వచ్చేస్తోంది ఈ అద్భుతమైనటువంటి స్థలం. స్వామి నరసింహ కమలనాథ లక్ష్మీపతే కమలనాభ సురేష విష్ణు వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరాక్ష బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ దేవేశ దేహి కృపణస్య కరావలంబం. దీనుడనైపోయాను. ఈ ముఖ్యంగా ఈ స్తోత్రంలో ఉన్న విశేషం ఏంటంటే 9 శ్లోకాల్లో సంసార 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 అనేటువంటి మాటను భగవత్పాదుల వారు వినియోగించినారు. తొమ్మిది శ్లోకాలు సరిగ్గా ఎక్కడి నుంచి? సంసార ఘోర గహనే చదతో మురారే, సంసార కూపమధిఘోరమగాధమూలం, సంసార సార విశాల కరాల కాల, సంసార వృక్ష మగబీజ అనంత కర్మ, సంసార సర్ప గణభద్ర భయోగ్ర తీవ్ర, సంసార దావ దహనాతుర భీకరోరు, సంసార జాల పతితస్య జగన్నివాస, సంసార భీకర కరీషకరాభిఘాత. ఒక్క సంసారాన్ని తొమ్మిది పోలికలతో పోల్చినాడు. సంసారం అనేది భయంకర అరణ్యం. సంసారం అనేటువంటిది అద్భుతమైనటువంటి విపరీతమైనటువంటి లోతు కలిగిన కూపం. సంసారం అనేటువంటిది మొసళ్ళనేటువంటివి తిరిగేటువంటి కోరికలు అనేటువంటి వాటి చేత పీడింపజేసేటువంటి సముద్రం. సంసారం అనేటువంటిది ఒక పెద్ద మర్రి చెట్టు లాంటిది. సంసారం అనేటువంటిది మహోరగం అన్నారు. సంసారం అనేటువంటిది దావాగ్ని అన్నాడు. సంసారం అనేటువంటిది పెద్ద వల అన్నాడు. సంసారం అనేటువంటిది మత్తవేదండ దుఃఖ పరంపరారూప శుండాదండ మహాఘాతాన్ని కలిగింపజేసేటువంటి మహా ఏనుగు అన్నాడు. ఇన్నిటితో నేను బాధపడుతూ ఉన్న స్వామి, నాకు ఈ సంసారం నుండి ఉద్ధరించి నీ చేయూతనిచ్చి నన్ను కాపాడవయ్యా, హే నృసింహ పరమేశ్వర అని ఆ స్వామిని స్తుతిస్తూ ఉంటే వెంటనే తీవ్రమైనటువంటి అగ్ని జ్వాలలు ఏవైతే ఉన్నాయో ఆ జ్వాలలన్నీ కూడా పోయి యథార్థమైనటువంటి ఆ చేతులు స్వామివారికి నరహరి కృపయాత ప్రశాంతే ప్రబలతరే సహుదాశనే ప్రవిష్ట. ఆ లక్ష్మీనృసింహ స్వామిని స్తుతించగానే ఆ నరసింహదేవుడు శంకరాచార్య భక్తి పూర్వక సర్వజ్ఞానామృత అభయ హస్తావలంబ రూపమైనటువంటి ధ్యానము చేత సంతోషపడినటువంటి వాడే పూర్వమైనటువంటి స్థితిని ఇచ్చే విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఆనందపడ్డాడు. ఒక విశేషం ఏంటంటే, నరసింహుడు కలియుగంలో ప్రత్యక్షమైంది ఒకరికి, కృతయుగంలో ప్రత్యక్షమైన నరసింహుడు కలియుగంలో ఎవరి కోసం? కృతయుగంలో ప్రహ్లాదుని కోసం అవతరించినాడు. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వ కిలేషు చత్మనం అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. భాగవతంలో అంటాడు, సత్యం విధాతం నిజ భృత్య భాషితం, నిజభృత్తుడైనటువంటి ప్రహ్లాదుని మాటను నిజం చెయ్యటానికి ఆ రోజు స్తంభము నుంచి అవతరించినటువంటి ఆ నరసింహుడు కలియుగంలో శంకరుల కోసం మాత్రమే అవతరించాడు. కాబట్టి నరసింహావతారం రెండు సార్లు వచ్చింది, ఒకటి ప్రహ్లాదుని కోసం, రెండవది శంకరుడి కోసం. ఎప్పుడు వచ్చింది శంకరుడి కోసం? తర్వాత మీకు మనవి చేస్తాను. విశేషం ఇక్కడ కాబట్టి నరసింహానుగ్రహాన్ని పరమోత్కృష్టంగా పొందినటువంటి పరమభక్తాగ్రగణ్యుడు శంకర భగవత్పాదుల వారు. అలా నరహరి అనుగ్రహాన్ని పొంది వెంటనే ఇక్కడికి వస్తాడు. వచ్చి ఉభయ భారతీదేవి యొక్క సకలమైన సమాధానములకన్నీ ఖండించి తాను ఆ రోజు వాదనలో కూడా నెగ్గుతాడు. అప్పుడు మండలమిశ్రుడు ఇక నమస్కారం చేసి, మండనమిశ్రోప్యథ విధిపూర్వం తత్వావిత్తం యాగే సర్వం ఆత్మారోపిత శోతిష్కేశో భేదే శంకరవస్తాశ. ఈశనత్రయాన్ని వదిలిపెట్టి తన యొక్క సకల ధనాన్నంతా కూడా త్యజించి సన్యాస గృహ్య విధినా సకలాని ఆ సన్యాస మార్గాన్ని అనుసరించి శంకర భగవత్పాదులకు శిష్యుడయ్యాడు. అప్పుడు ఆ మండలుడి పేరు పెట్టినాడు భగవత్పాదుల వారు, సురేశ్వరాచార్య అనే పట్ట మండలుడికి అనుగ్రహించినాడు. ఇప్పుడు సురేశ్వరుడు ప్రధానమైన శిష్యుడయ్యాడు. శంకరుడికి చాలా బలం వచ్చిందట సురేశ్వరుడు వచ్చిన తర్వాత. కారణం ఏమిటి? తాను భవిష్యత్తులో చేయబోయేటువంటి ఏదైతే అద్వైత సిద్ధాంత ప్రతిష్టాపన ఉందో ఆ ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమంలో తనకు పునాదిగా ఉపయోగపడ్డాడు ఈ మండనుడు, ఈ సురేశ్వరుడు. కాబట్టి సురేశ్వరుణ్ణి శిష్యుడిగా స్వీకరించినాడు. వయస్సులో పెద్ద, శంకరుడి కంటే పెద్దవాడు. విశేషం ఏంటంటే, దాదాపుగా శంకరాచార్యుడి కంటే మిగతా ముగ్గురు నలుగురు శిష్యులంతా కూడా వయస్సులో పెద్దవారు, కానీ శంకరుడికి శిష్యులే. అందుకే ఎలా ఉన్నాడు, శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అని సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపంలాగా ఆ భగవత్పాదుల వారు భూమిపై నడుస్తూ ఉంటే ఆయన వెంట వస్తున్నటువంటి శిష్యులంతా సనక సనందన సనత్ కుమార సనత్సుజాత వశిష్ఠ వామదేవ జామాలికాత్యాయన మార్కండేయ మహర్షుల్లాగా ఉన్నారట. ఆ మధ్యలో దక్షిణామూర్తి లాగా అద్భుతమైనటువంటి తేజస్సుతో భగవత్పాద శంకరులు ప్రకాశిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఇక శంకర దిగ్విజయం అనేటువంటిది మొదలైంది ఇక్కడి నుంచే. ఆ తరువాత మొదలైన తత్వమసి మొదలైనటువంటి మహావాక్యములన్నీ కూడా నిరూపణ చేసి శంకర భగవత్పాదుల వారు ఈ సురేశ్వరుడికి సురేశ్వర అనేటువంటి పట్టాతో సంప్రదాయ సన్యాసాన్ని కూడా ఇచ్చి శిష్యుడిగా స్వీకరించి అక్కడి నుండి మహారాష్ట్ర మొదలైన ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరినీ జయించి అక్కడి నుండి సరాసరి ఆంధ్రదేశంలో అడుగుపెట్టినాడు శంకరుడు. ఎక్కడికి వచ్చాడు ఆంధ్రదేశంలో అంటే, ప్రఫుల్ల మల్లికావన ప్రసంగ సంగత మిత ప్రకాండ గంధ బంధుర ప్రవాత ధూత పాదపం. మహారాష్ట్ర దేశంలో ఉన్న పండితులందరినీ జయించి అక్కడి నుండి బయలుదేరి మల్లికార్జున స్వామి ప్రత్యక్షంగా విరాజమానుడైనటువంటి మహామహిమాన్వితమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైల క్షేత్రంలో భగవత్పాదుల వారు అడుగుపెట్టారు. శ్రీశైల క్షేత్రానికి ఉన్న గొప్పతనం అదే చూడండి. దాదాపు శ్రీశైల క్షేత్రంలో అడుగుపెట్టని మహానుభావుడు లేడు. గొప్ప గొప్ప తపోయోగులంతా కూడా శ్రీశైలంలో తపస్సు చేస్తున్నారు. మీరు దత్త గురు చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది, దత్తాత్రేయ సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి గురువు శ్రీశైలంలో తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి వారే. శ్రీపాద వల్లభుడు అక్కడే తపస్సు చేసినాడు. అలాగే స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు మహారాష్ట్రలో కరంజానగరంలో అవతరించి శ్రీశైలంలో ఉన్నటువంటి కదలీవనంలో అంతర్ధానమయ్యాడు మహానుభావుడు. ఇప్పటికీ శ్రీశైల ప్రాంతం ఎంతో మంది యోగులకు సిద్ధులకు అనువైన స్థానం. ఈనాడు కూడా అర్ధరాత్రి పూట కనుక మీరు శ్రీశైల అడవుల్లో కనుక సంచారం చేస్తే ఎంతో మంది సిద్ధులు యోగులు మనకు కనిపించవచ్చు. అటువంటి తపోభూమి ఇప్పటికీ. అందుకే అనుష్ఠానమునకు యోగ్యమైనటువంటి భూమి ఏది ఆంధ్రదేశంలో అంటే శ్రీశైలం. శ్రీశైలంలో తపస్సు చేస్తే తొందరగా సిద్ధి కలుగుతుంది కదా, ధ్యానం కూడా అంతే. అందుకే శంకరుడు అక్కడికి వచ్చి పాలధార పంచధార అనే ప్రాంతంలో కూర్చొని తాను శిష్యులకు కొన్ని రోజులు పాఠం చెప్పినాడు. చెప్పి పాతాల గంగలో స్నానం చేసి పరమభక్తితో కూడా ప్రణమిల్లి ఆ మల్లికార్జున స్వామికి అక్కడే కూర్చొని స్వామివారు శివానంద లహరి స్తోత్రాన్ని రచించినారు. అద్భుతమైనటువంటి స్తవం, 100 శ్లోకములతో ఉన్నటువంటి శివానంద లహరి భక్తి శాస్త్రానికి పట్టుగా ఉంటుంది. విశేషమైనటువంటి స్తవం అక్కడే మన ఆంధ్రదేశంలో రాశారు. సంధ్యారంభ విజృంభితం శృతి శివ స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత సద్వాసన శోభితం భోగింద్రావతనం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీ గిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. అక్కడ కూర్చొని రాసిన స్తోత్రం ఇది. శివానంద లహరి కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని మొదలుపెట్టి భక్తి శాస్త్రంలో ఎన్ని భూమికలున్నాయో అవన్నింటినీ కూడా స్పృశించి శివలీల వైభవాన్ని కమనీయంగా రమణీయంగా అందించిన స్థలం. అందుకే భక్తిని గూర్చి చెప్పాలి అంటే శివానంద లహరి చెప్పకుండా మనం చెప్పలేం. అంత విశేషమైన స్తోత్రము శివానంద లహరి. మార్గావర్తిత పాదుకాం పశుపతే రంగస్య గూర్చాయతే గండూషాము నిశేషనంబు పురవిపో దివ్యాభిషేకాయతే కించిదు భక్షిత మాంసశేష కపలం నవ్యోపహారాయతే భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే అని అక్కడే అంటాడు. స్వామి ఎంత లీల చూపించావయ్యా నువ్వు శంకర, నీ అనుగ్రహం ఇంత సులభమా, ఇంత భక్త పరాధీనుడు వా నువ్వు స్వామి, మార్గావర్తిత పాదుకాం పశుపతే రంగస్య కూర్చాయతే. అడవిలో నడిచి నడిచి ఎక్కడో దారిలో నడిచి వచ్చినటువంటి పాత చెప్పుతోని నీ లింగాన్ని తుడిస్తే అది నీకు కుంచైపోయిందా స్వామి? ఆ తిన్నడు నడిచిన చెప్పుతోని శివలింగాన్ని తుడవడం మొదలుపెట్టాడు. తుడవడం మొదలు పెడితే కైలాసంలో ఊగిపోతున్నట్ట స్వామి. పార్వతి అడిగింది, ఏమండి అంత ఊగిపోతున్నారు ఏమిటి అని. అంటే నా భక్తుడు చేస్తున్నటువంటి ఆ మహా ఉపచార పూజకు నాకు ఆనందం ఆగట్లేదు అంటున్నాడు. ఏ ఉపచారం ఇంత గొప్పగా చేస్తున్నాడు అని పార్వతీదేవి చూస్తే పాత చెప్పు పెట్టి శివలింగాన్ని దురుస్తున్నాడు. ఓహో ఇరా మీ ఉపచారం, అబ్బా ఎంత ఆనందంగా ఉందో అన్నాడు. ఆహా అందుకే ఇంత పిచ్చి. పార్వతి అనుకుంటున్నది ఈ భోలాశంకరుని అందరూ మోసం చేసేవారే. ఆ తర్వాత ఏమైపోయింది చూడండి, అభిషేకం చేద్దాం అనుకున్నాడు ఈ తిన్నడు, నీళ్లు లేవు. అప్పుడు ఆ సువర్ణముఖరీ నదిలోకి వెళ్ళి ఆ నదిలో ఉన్నటువంటి ఆ నీరును నోట్లో పోసుకొని వచ్చి గట్టిగా కూడా ఉమ్మలించి లింగం పైన ఒక్కసారిగా పుష్కలించి ఉమ్మేస్తాడు. అప్పుడు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే ఎంత ఆనందం కలిగిందో ఆ తిన్నడు మూసిన ఇంగిలి నీళ్లకతో అంత ఆనందం కలిగిందట. గంధూషాంబు నిశేషనంబు పురరిపో దివ్యాభిషేకాయతే అన్నాడు. ఆహా ఇంత గొప్ప అభిషేకం ప్రపంచంలో ఏ భక్తుడు చేసి ఉండడన్నాడు. దివ్యాభిషేకం అయిపోయిందట. అమ్మ చూస్తోంది పార్వతీదేవి, ఇదేమిటబ్బా ఇదేమి పూజ, ఇటువంటి పూజలు కూడా లోకంలో ఉంటాయా? ఆ తర్వాత ఏమిటి, నైవేద్యం పెడదామనుకుంటే కించిత్ భక్షిత మాంసశేష కబలం, కొరికినటువంటి పంది మాంసాన్ని తీసుకొచ్చి స్వామికి నివేదన పెడితే నవ్యోపహారాయతే, కొత్తమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ నైవేద్యం అయిపోయిందట. అందుకే ఏమన్నాడు, గొప్పనైనటువంటి మాట అన్నాడు, అద్భుతమైనటువంటి మాట ఏమన్నాడు అక్కడ, స్వామి వనచర నీవు చూపించినటువంటి ఈ భక్తి ఏదైతే ఉందో ఇటువంటి భక్తిని ఈ లోకల్లో ఎవరు చూపించరు కదా అన్నాడు. అది ఈ గొప్పనైనటువంటి అద్భుతమైనటువంటి శివానంద లహరి స్తోత్రంలో మనకు కనబడుతుంది. కాబట్టి శివానంద లహరి స్తోత్రము చాలా విశేషమైన స్తోత్రము. ఈ విశేషమైన స్తోత్రము అదృష్టం ఏమిటంటే మన ఆంధ్రదేశంలో భగవత్పాదుల వారు రాయటం చాలా అదృష్టం. అది కేవలం మనకే దక్కినటువంటి భాగ్యం. కాబట్టి ఇప్పటికీ మీరు వెళ్తే అక్కడ పాలదార పంచదారలో స్వామివారి యొక్క విగ్రహం కనిపిస్తుంది. అక్కడే పైనుంచి నీళ్లు పడుతూ ఉంటే ఎందుకు పంచదార అంటారంటే తీయగా ఉంటాయి నీళ్ళు అక్కడ, అక్కడే కూర్చొని స్వామివారు రాసినట్టుగా కనబడుతోంది. ఈ విధంగా అక్కడికి వచ్చి స్వామిని సేవించి ఆ తరువాత అక్కడ కొన్ని రోజులు స్వామి అనుష్ఠానం చేసుకున్నారట. ఒకరోజు ఇలా భగవత్పాదుల వారు శిష్యులకు పాఠం చెప్పిన తర్వాత అక్కడ చాలా మంది కాపాలికులు ఉన్నారు శ్రీశైలంలో. ఒక కాపాలికుడు వస్తాడు భగవత్పాదుల దగ్గరికి. కాపాలిక భగవత్పాదుల దగ్గరికి వచ్చి వాడు కుహర వేషధారి అయి భగవత్పాదులను మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో స్వామివారి దగ్గర నమస్కారం చేసి కాలభైరవోపాసకుడైనటువంటి ఆ కాపాలికుడు శంకరుడి దగ్గరికి వచ్చి, మహాత్మా మునివర్య సదయాత్మ శంకర బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చెప్తున్నటువంటి మీ వాదం అద్భుతం. బ్రహ్మ సత్యమైనప్పుడు ఈ ఉపాధితో కూడినటువంటి ఈ శరీరం కూడా వ్యర్థమే కదా, ఈ శరీరం అనేది ఉపాధే కదా. కాబట్టి ఎలాగో ఈ పంచభౌతికమైనటువంటి శరీరం పైన మీరు మమకారం అనేది పెంచుకోలేదు, కావున మీ పంచభౌతికమైనటువంటి శరీరము ఇతరుల కోసం ఉపయోగిస్తే మంచిది కదా, కావున మీ శరీరం అనేటువంటిది నాకు దానం చేయండి అంటారు. పరోపకృత్యై ప్రగృహీతమూర్తిర్ అమర్త్య లోకేశ్వపి గీతకీర్తి కటాక్షలేశార్జిత సజ్జనార్తి సదుక్తి సంపాదిత విశ్వమూర్తి అన్నాడు. మీరు దేహం ఎందుకోసం ధరించారు, పరోపకారం కోసమే ఈ దేహాన్ని ధరించారు. లీలామానుష విగ్రహులని నాకు తెలుసు, కావున మీరు అఖండ జ్ఞాన పరిపూర్ణులు కావున నీ దేహం నాకు అవసరం ఉంది ఎందుకు అని అడిగాడు. నేను చేసేటువంటి ఉపాసనకు అనేన దేహేన సహైవ గంతుం కైలాసమీశేన సమంచరంతుం, నేను ఈ నా దేహంతోనే కైలాసానికి వెళ్దాం అనుకుంటున్నా, వెళ్ళి శివుడితో ప్రత్యక్షమైనటువంటి భోగాలు అనుభవించాలి నేను. దానికి ఒక కోరిక ఉంది, ఈ భూమండలాన్నేలేటువంటి ఒక చక్రవర్తిని నేను బలివ్వాలి శిరస్సు, లేదు అంటే సర్వసంగ పరిత్యాజ అయినటువంటి ఒక సన్యాసినైనా బలివ్వాలి మీ బోటి జగద్గురువులు. చక్రవర్తి అనేటువంటి వాడు నా బోటి వాడికి దొరకడు, అది కష్టం, కాబట్టి మీరు నాకు లభించారు స్వామి. కావున నా ముక్తి కోసం నేను కైలాసం వెళ్ళటానికి మీ దేహం అనేది ఉపయోగపడుతుంది అన్నప్పుడు, ఎలాగూ మీ దేహం పైన మీకు అభిమానం అనేటువంటిది లేదు కాబట్టి మీరు నాకు ఇస్తారనుకుంటారు అని ఇలా అడిగితే ఇంకేమున్నాడు స్వామి, శిరఃప్రదానే అద్భుత కీర్తిలా వస్తవామి లోకే మమ సిద్ధి లాభ, మీకు ఒక లాభం ఉంది అన్నాడు. ఏమి అన్నాడు, మీరే కనుక నాకు మీ శిరస్సును ఇస్తే మీ పేరు ఎంత గొప్పగా ఈ లోకంలో మారుమోగిపోతుంది, నాకు సిద్ధి కలుగుతుంది, మీకు పేరు వస్తుంది, కావున మీ శిరస్సు నాకు ఇవ్వండి అని ఇలా కష్టసాధ్యమైనటువంటి కోరికను కోరితే శంకరుడు ఆలోచించినాడు. ఆలోచిస్తున్నప్పుడు వీడన్నాడు, స్వామి మీకు తెలియదా, దధీచి ముఖ్య క్షణికం శరీరం త్యక్త్వా పరార్థే స్వ యశశరీరం. చూడండి వాడు దృష్టాంతాలు కూడా ఇచ్చాడు, స్వామి లోక రక్షణ కోసం లోక లాభం కోసం దధీచి మహర్షి జీమూత వాహనుడు శిబి చక్రవర్తి మొదలైనటువంటి మహానుభావులు స్థిరాస్థిర వస్తు విచారాన్ని బాగుగా గుర్తించి తమ శరీరాలను త్యాగం చేశారు కదా, మీరు కూడా అలా చేయండి అన్నప్పుడు శంకరుడు అన్నాడు, ఇంత చిన్న కోరికనా అన్నాడు. అంత చిన్న కోరిక కాబట్టి మీ దగ్గరికి వచ్చా అన్నాడు. సరే ఇస్తానులే, నా శిరస్సే కదా, నా శిరస్సు నీ కోరిక తీరుస్తుంది అన్నప్పుడు నాకు చాలా ఆనందంరా నాయన కక్రచ. అయితే కాపాలికొత్తమ ఒక్క విషయం నీకు చెప్పాలి, మా శిష్యులు లేనటువంటి సందర్భంలోనే నా శిరస్సును స్వీకరించాలి తప్ప, మా శిష్యులు ఎవరైనా కనుక దగ్గర ఉండగా నా శిరస్సును తీసుకువెళ్తే నీ శిరస్సు పోతుంది మొట్టమొదటి, కాబట్టి మా శిష్యులు లేనటువంటి సమయంలో రా, నాకు తెలుసు నా దేహం వల్ల ఏమి ప్రయోజనము లేదని, కావున నేను నా శిరస్సుని ఇస్తా, నీవు రేపు పొద్దున ఒక ప్రదేశం అని ఆ ప్రదేశం చెప్పినాడు, విజన ప్రదేశం, అక్కడ నేను సమాధినిష్టలో ఉంటా, నువ్వు ఒక్కడివే అక్కడికి రహస్యంగా రా, నీ మనోరథాన్ని పూర్తి చేసుకో, నా శిరస్సును ఖండించి అగ్నిలో వేల్చుకొని నువ్వు నీ కోరికను తీర్చుకో నాయన, రేపు ఫలానా సమయానికి రా అని భగవత్పాదులు చెప్పినారు. చూడండి శంకరుడి యొక్క త్యాగ బుద్ధి, ఇది త్యాగం అంటారు కానీ ఏవో ఏవో మాటలు చెప్పి త్యాగాలు త్యాగాలంటే ఏం త్యాగం అవుతుంది చెప్పండి. జగద్గురువుల యొక్క త్యాగం, జగద్గురువుల యొక్క అద్భుతమైనటువంటి ఈ విషయం ఇంకెక్కడ మనకు కనిపించదు. ఆ భగవత్పాదులు అలా చెప్పి తెల్లవారింది కాపాలికుడు ఆనందపడ్డాడు. శూలీ త్రిపుండి, శూలాన్ని ధరించినాడు, త్రిపుండ్రములు పెట్టుకున్నాడు, పురతోపలోకి కంకాలమాలాకృత గాత్రభూషః, పురమాల ధరించినాడు, సంరక్త నేత్రః, ఎర్రనైనటువంటి నేత్రాలు, మదఘూర్ణితక్షః, మధించినటువంటి మద్యాన్ని తాగినటువంటి నేత్రములతో యోగీయౌ దేశిక వాస భూమిం, శంకర దేశికుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి బయలుదేరినాడు. శిష్యేషు శిష్యేషు విదూరగేషు స్నానాది కార్యాయ వివిక్త భాజి శ్రీ దేశికేంద్రేతు సనందనాఖ్యో భీత్యా స్వదేకం వ్యవధాయ గూఢే. ఇక్కడ విద్యానుల వారు ఒక మాట అంటున్నారు, నిశ్చిత కార్య పరిపాలకుడు శంకరుడు కావటం చేత ఆ కాపాలికుడి పైన దయను చూపించి మహామేధాసంపత్తితో కూడా ప్రవర్తిస్తూ ఈ విషయం పద్మపాదులు మొదలైన శిష్యులకు ఎక్కడ తెలుస్తుందోనని భయాన్ని పొందాడట. ఎవరు? శంకరు. శిష్యులకు ఎక్కడ తెలుస్తుందో, ఎక్కడ మీరు గమనిస్తారో, పాపం వీడి కార్యమంతా చెడిపోతుందా అని వీడి గురించి ఆలోచన కాదు, శిష్యుల గురించి కాదు. తన శరీరం పోతోంది ఇప్పుడు, కానీ వాడికి ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవాలని భగవత్పాదులు వారు ఆలోచిస్తున్నారు. తంభైరవాకార ఉదీక్ష దేశిక. వాడు భైరవుడు వచ్చాడు. భైరవుడు వచ్చి శంకరుల దగ్గర నిలబడ్డాడు. భీకరంగా ఉన్నాడు వాడు. తంభైరవలోకతలోక పూజ్యం చూస్తున్నాడు. నిర్వికల్ప సమాధి నిష్టలో కూర్చున్నాడు భగవత్పాద శంకరుడు. నైష్టిక బ్రహ్మచర్యాన్ని అనుసరించి నివృత్తి మార్గపరాయణులైనటువంటి ఆ సరత్సుజాతాది మహర్షుల కంటే విలక్షణమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నాడు. ఎలా ఉన్నాడు? సమాధి నిష్ట. జతృప్రదేశే చిబుకం నిధాయ. భుజమధ్యమందు కంఠము యొక్క అధోభాగమునందు ఈ గడ్డాన్ని హత్తించి వివృతముఖుడై మోకాళ్ళ మీద హస్తములను చాచి నేత్రాలను సగం మూసుకొని ఈ నాసికాగ్రం పైన చూస్తూ శంకరులు సమాధిలో ఉన్నారట. సమాధి నిష్టలో ఉన్నారు. ఆ చిరుమూర్తిని చూస్తున్నారు. కాపాలికుడు కూడా ఆ శంకరుడి యొక్క చిరుమూర్తిని చూచి, అబ్బా ఎంత సుందరంగా ఉన్నాడు ఈ మహానుభావుడు, ఎలా ఉన్నాడు? ఎందుకంటే అప్పటికి 17-18 సంవత్సరముల వయస్సు, మంచి వయస్సు, అద్భుతమైనటువంటి కాంతి. ఎందుకంటే శంకరుడి యొక్క దేహము చాలా సుందరమైన దేహం. పరమశివ అవతారం కదా, పరమశివుడే మన్మధుణ్ణి మోహింపజేశాడు కాబట్టి అటువంటి మన్మధుణ్ణి మోహింపజేసేట్టుగా ఉన్నాడట స్వామి. ఇంకేమిటి, ఆ పెద్ద ఖడ్గాన్ని తీసినాడు. ఆ ఖడ్గాన్ని తీసి ఆ కక్రచుడు వాడి పేరు, భైరవుణ్ణి కూడా స్మరిస్తూ త్రిశూలముద్యమ్య విహంతు కామం గురుం యతాత్మా సముదైక్షతంతః స్థితశ్చుపోపః జ్వలితాగ్నికల్పః సః పద్మపాదః స్వగురోర్హితైషీ. వీడు పెద్ద త్రిశూలాన్ని, ఖడ్గం లాంటిది పట్టుకొని భగవత్పాదుల యొక్క సమీపానికి నడుచుకుంటూ వస్తూ ఉన్నటువంటి ఏదైతే ఆ దృశ్యం ఉన్నదో, ఆ పాతాళగంగా నదిలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు ఆ పద్మపాదుల వారు. నృసింహ ధ్యానం చేస్తున్నాడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం అని ఆ అద్భుతమైనటువంటి నారసింహ మంత్ర జప అనుష్ఠానం చేస్తున్నటువంటి ఆ పద్మపాదుడు ఒక్కసారిగా కన్ను తెరిచినాడు. ఆ ధ్యానంలో ఈ పద్మపాదుడికి శంకరుడి దగ్గరికి వస్తున్నటువంటి కాపాలికుడు కనిపిస్తున్నాడు. ఖడ్గం పట్టుకోడు. మహాగ్రహం కలిగింది ఈ పద్మపాదుడికి. ఈ ఆగ్రహం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే స్థితశ్చుకోప జలితాగ్నికల్ప సపద్మపాద స్వగురోర్హితైసి స్మరన్నతైష స్మరదాప్తిహారి ప్రహ్లాదవశ్యం పరమం మహస్తత్ నమంత్ర సిద్ధో నృహరే నృసింహో భూత్వా దదర్శో గదుహీని చేస్తాం. ఇంకేమిటి, అద్భుతమైనటువంటి నరసింహోపాసన వల్ల వచ్చినటువంటి ఆగ్రహ ఆవేశ జ్వాలలు అనేటువంటివి ఆ పద్మపాదుణ్ణి చుట్టుముట్టాయట. వెంటనే ఇష్టదేవతా స్వరూపాన్ని సంకల్పించిన మాత్రంలోనే తాను ఆ నరసింహుడు ఒక్కసారి పద్మపాదుడి యొక్క రూపంలోకి మారిపోయాడట. ఆ నరసింహుడు వచ్చేసి పద్మపాదుడి లోపల ఆవాహనం చెందగా ఎక్కడైతే ఈ కాపాలికుడు ఉన్నాడో ఆ కాపాలికుడు ఖడ్గం పెట్టి శంకర భగవత్పాదుల యొక్క శిరస్సు పైన వేటు వేద్దామని అనుకుంటూ ఉండగానే విపరీతమైనటువంటి ఆగ్రహ ఆవేశ జ్వాలలతో కూడినటువంటి ఆ పద్మపాద నరసింహుడు ఏదైతే ఉన్నాడో ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఖడ్గం ఏదైతే ఈ శంకర భగవత్పాదుల యొక్క శిరస్సు మీద పడబోతున్న ఆ తక్షణంలో అదే ఖడ్గాన్ని పట్టుకొని ఆ పద్మపాద నరసింహుడు ఒక్కసారిగా ఆ కగ్రచున్ని నమో నారసింహ అని వాడి యొక్క కంఠం మీద దెబ్బ పెట్టేసరికి వాడి కాపాలికుడి యొక్క శిరస్సు ఆ పాతాల గంగ దాటి బయటపడిపోయి ఆ రక్తం అనేటువంటిది, వెచ్చనైన నెత్తురనేటువంటిది ఈ పద్మపాదుడి యొక్క శిరస్సు మీద పడగా ఆ విచ్చరైనటువంటి నెప్తురును కూడా ఒకసారి నాలుక మెట్టి ఇలా నాకేసి తీవ్రమైనటువంటి గర్జన చేస్తూ ఎలా ఉన్నాడు అంటే, ఆ దివ్యమైనటువంటి నరసింహ స్వరూపంలో పద్మపాదుల వారు ప్రకాశిస్తూ ఆ నరసింహాకృతి కూడా చరించి ఉండగా ఆ భీకరాతి భీకరమైనటువంటి ఆ నరసింహ రూపాన్ని చూసిన ఆ శంకర భగవత్పాదుల వారు ఆశ్చర్య చకితులైపోయి ఆ నరసింహ రూపాన్ని కూడా శాంతింపజేయటానికి ఓ నరసింహ అని ఆ స్వామి యొక్క చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేసి నరసింహ నమోస్తుతే అని స్వామి వారిని ప్రార్థిస్తూ ఉంటే విపరీతమైనటువంటి ఆగ్రహంలో ఆ పద్మపాద నరసింహుడు పైపైకి వస్తూ ఉన్నట్ట. ఆ కోపం చల్లారలే, ఆవేశం చల్లారలే. శంకరుడు చూసినాడు. అందుకే ఇక్కడ విద్యానంద స్వామి వారు రాస్తున్నారు, సటాచటాస్ఫోటిత మేఘ సంగహ తీవ్రారవత్రాసిత భూత సంగహ సంవేగ సంమూర్చిత లోక సంగహ కిమేద దిత్యాకుల దేవ సంగహ. ఆ నరసింహుడి యొక్క అద్భుతమైనటువంటి మహోన్నత తత్వాన్ని, భయంకరమైనటువంటి ఆ గర్జనను ఇక్కడ వర్ణించినారు. ఎలా ఉన్నాడు నరసింహుడు? సఠాచకాస్ఫోటిత మేఘ సంగహ, ఆ మేఘమండలాన్ని భేదించేటువంటి మెడయంతలి కనుకైన జాలు యొక్క గుంపు చేత నిగనిగమని ప్రకాశిస్తూ మహాభయద గర్జనారావము చేత సకల భూతాలను భీతిల్లే విధంగా ఆ స్వామి తీవ్రమైనటువంటి గర్జనలు కూడా గర్జిస్తూ ఉండగా ఆ నరసింహుని యొక్క తీవ్రమైనటువంటి దాటికి సర్వ లోకాలు భయాన్ని కూడా పొంది భూలోక భువరలోక సువరలోక మహాలోక తపోలోక జనోలోక అతల విదల తతాతల మహాతల పాతాలాది చతుర్దశ భువన బ్రహ్మాండములన్నీ కూడా భీతి పోతూ ఉంటే ఆ దిగ్గజాలన్నీ భయంకరంగా కూడా కంపించబోతూ ఉంటే ఆ భీకరాతి భీకరమైన నరసింహాకృతిని చూచి స్వామి వారు శంకర భగవత్పాదుల వారు శాంతించు నరసింహ, శాంతించు, వీడు చచ్చాడు, వీడు వెళ్ళిపోయాడు, వీడు మరణించాడు, ఇప్పుడు నీ కోపం అనేటువంటిది అక్కరలేదు అంటే, ఎలాగైతే ప్రహ్లాదుణ్ణి ఇబ్బంది పెట్టినటువంటి హిరణ్య కశ్యపుణ్ణి చంపేటప్పుడు ఏ ఆగ్రహ ఆవేశ జ్వాలలు తాను మండింపజేసినాడో అట్టి ఆగ్రహ ఆవేశ జ్వాలలనే వంటివి ప్రస్తుతం కూడా శంకర భగవత్పాదులను ఇబ్బంది పెట్టడానికి వచ్చినటువంటి కక్రతుడి పైన చూపిస్తూ భక్త పరాధీనత్వ లక్షణాన్ని భగవత్పాద శంకరుల పైన చూపించినారు ఆ అద్భుతమైనటువంటి నరసింహస్వామి. ఆ నరసింహుడి యొక్క రూపాన్ని చూచినాడు. చూసి అంటున్నాడు స్వామి, స్వామి ఇక్కడే అట్టహాస స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది, చాలా విశేషమైనటువంటి స్తోత్రము నృసింహ అట్టహాస. ఎలా ఉన్నాడు ఇక్కడ నరసింహుడు అంటే రాస్తాడు చూడండి, కల్పాంతో జృంభమాన కలుపాంతో జృంభమాన ప్రమద పరిభృడ ప్రౌఢలలాటవన్ని జ్వాలాలీడ త్రిలోకీ జనిత చట చట ధ్వాన ధిక్కార దుర్య మధ్యే బ్రహ్మాండ మండోదర కుహరమస్యైకం చ దుస్తామవస్థాం ప్రాప్త్యస్యానో మమాయం దలయతు దురితం శ్రీ నృసింహ అట్టహాస. కల్పాంతో జృంభమాన ప్రమద పరిభృడ ప్రౌఢలలా అవన్నీ. ఎలా ఉన్నాడు అంటే, కల్పాంత సమయంలో ఎలాగైతే త్రిపురాసుర సంహారం చెయ్యటానికి తన యొక్క మూడవ నేత్రాన్ని తెరిచినటువంటి రుద్రుడిలాగా ఉన్నట్ట నరసింహుడు. మంచి పోలిక. నరసింహ తత్వం ఏమిటి ఇక్కడ అంటే, నరసింహతత్వం అనేటువంటిది రుద్రతత్వం. ఇక్కడ నరసింహావతారం అనేటువంటిది రుద్రావతార స్వరూపం. కారణం ఏమిటి అన్నారు, ఇక్కడ భాగవతంలోనే వర్ణిస్తారు. సత్వమూర్తి విష్ణుమూర్తి, సత్వమూర్తి అయినటువంటి విష్ణుమూర్తికి ఆగ్రహాలు లేవు, ఆవేశం అనేటువంటిది లేదు. మరి ఆవేశం ఎవరికి అంటే, ఉన్నాడు మా మహాదేవుడు, ఎంత అనుగ్రహమో అంత ఆగ్రహం స్వామి. ఆ దక్ష ప్రజాపతిని వధించేటువంటి ఘట్టంలో స్వామి యొక్క ఆగ్రహ ఆవేశ జ్వాలలు ఎలాగైతే ఉన్నాయో, హిరణ్యకశ్యపుణ్ణి సంహరించే సమయంలో అదే వీరభద్రుడు చూపించినటువంటి ఆగ్రహం కనిపిస్తుంది. అందుకే ఇక్కడ అఘోరేభ్యో సఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యర్వేభ్యర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. అఘోరమైనటువంటి స్వరూపం ఈ స్వరూపం, భయంకరమైనటువంటి స్వరూపం ఈ స్వరూపం, రుద్రస్వరూపం. అందుకే ఈ రుద్రుడిలో ఉండేటువంటి భీకరాతి భీకరమైనటువంటి ఆ ఉగ్రస్వరూపం ఏదైతే ఉందో అది సంధ్యాకాల సమయంలో విష్ణువును ఆవేశించింది. అందులో నరసింహస్వామికి మూడవ నేత్రం ఉంది, శంకరుడికి మూడవ నేత్రం ఉంది. అలాగే స్వామి యొక్క సహస్రనామ స్తోత్రాలలో ఎన్నో శివనామాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ నరసింహ తత్వం ఏమిటి అంటే ఆగ్రహ ఆవేశాలను, ఆగ్రహ అనుగ్రహాలను ఏకకాలంలో చూపించడం ఒక విశేషమైతే, శివకేశవ అభేద తత్వాన్ని చూపించడం ఇంకొక గొప్పతనం. సంధ్యాకాలంలో శివుడు ఏం చేస్తాడు? తాండవం చేస్తాడు. సంధ్యాకాలం అనేటువంటిది శివతాండవ సమయం. భాగవతంలోనే మూడవ స్కందంలో వర్ణిస్తారు. తృతీయ స్కందం భాగవతంలో ఆ కశ్యపుడు అంటాడు దిదితో, ఇప్పుడు ఇది సంధ్యా సమయం, భూతనాథుడు తిరిగేటువంటి సమయం, ఈ సమయంలో అకృత్యాలనేటువంటివి చెయ్యకూడదు, భూతనాథుడికి ఆగ్రహం వస్తుంది అంటాడు. కాబట్టి సంధ్యా సమయం శివ సమయం. ఆ శివ సమయంలోనే, సంధ్యా సమయంలోనే ఆ నరసింహ అవతారం అనేటువంటిది రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నరసింహావతారానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? శివ ఆవిర్భావ సమయంలో నరసింహావతార ఆవిర్భావం. అలాగే అగ్నిపురాణం, అలాగే బ్రహ్మాండ పురాణాది మొదలైన పురాణాల్లో లింగము యొక్క అగ్రభాగము నుండి నరసింహుడు వర్ణించినటువంటి, అవతరించినటువంటి ఘట్టాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నరసింహావతారం అనేటువంటిది శివకేశవ అభేద తత్వాన్ని ప్రతిపాదించేటువంటి అవతారంగా చూపిస్తూ, ఎలా ఉన్నాడు ఇక్కడ ఈ నరసింహుడు అంటే, కల్పాంత సమయంలో ఈ ప్రళయ కాలంలో ఎలాగైతే ఆ మహాదేవుడు తన యొక్క తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఈ లోకాలన్నింటినీ కూడా తన లోపలికి లయం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో, అటువంటి త్రిపురాసుర సంహారకుడైన మహాదేవుడిలాగా ఈ నరసింహుడు కనిపిస్తూ ఉన్నాడు. ఆ నరసింహుడికి నమస్కారం చేసినాడు. సత్యం విధాతు నిజభృత్య భాషితం. అవతారం యొక్క గొప్పతనం కూడా ఇంకొకటి ఉంది. పిలిస్తే పలికే అవతారం నరసింహ అవతారం. ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకుంది, ఒకసారి నరసింహ స్తోత్రం ప్రార్థన చెయ్యండి. చూడండి, మీకు శంకరాచార్య చరిత్రనే, శంకరుడికి ఇబ్బంది కలిగినప్పుడెల్లా కాపాడింది మా నరసింహుడే. ఎలాగైతే ఆయనకు చేతులు కాలిపోతే కరావలంబ స్తోత్రం చేసినాడు, ఇప్పుడు ప్రాణాల మీదకి వస్తే స్వామి వచ్చే కాపాడినాడు. అందుకే కృతయుగంలో ప్రహ్లాదుని కోసం అవతరించిన స్వామి కలియుగంలో శంకర భగవత్పాదుల కోసం అవతరించాడు. కృతయుగంలో ప్రహ్లాదుని కోసం అవతరించినప్పుడు ప్రహ్లాదుని యొక్క వయస్సు దాదాపుగా 8 సంవత్సరాలు, శంకర భగవత్పాదుల వారి కోసం అవతరించినప్పుడు దాదాపుగా 16 సంవత్సరాల ఆ వయస్సు మధ్యలో ఉంటుంది. కాబట్టి నరసింహావతారం 2 సార్లు వచ్చింది, ఒకటిది శంకరుడి కోసం, ఒకటి ప్రహ్లాదుని కోసం. ఈ అవతారం యొక్క విశేషం ఏమిటి అంటే, సత్యం విధాతు, తనను నమ్మినటువంటి వృద్ధుడి మాత్రం నిజం చెయ్యటానికి. ఎందుకల్లడందులేడని సందేహము వలదు చక్రి, నాన్న ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడనేటువంటి మాట కాదు, ఎందుకల్లడందులేడను సందేహము వలదు తండ్రి, ఎందెందు వెతికి చూచినను అందందగలడు దానవాగ్రని వింటే నువ్వు వింటానికి తిట్టా అన్నాడు. ఎక్కడ సర్వత్ర సర్వకాలముల ఎందు వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మ నరసింహుడు. కాబట్టి సత్యం విధాతు నిజమృత్య భాషితం వ్యాప్తించ భూతేషు, తాను ఏ విధంగానైతే సర్వభూతముల యందు వ్యాపించి ఉన్నాడో ఆ వ్యాపక పరబ్రహ్మశీల తత్వాన్ని ఈ అవతారంలో తాను చూపించినాడు. కావునే మా శేషప్ప అంటాడు నరసింహ శతకంలో, ఎంత కృపణయ్యనేది, నువ్వు మాటిమాటికి అవతరించడం మొదలు పెట్టినావు, ప్రహ్లాదుడే పాటిపైడి కాలు గలిచ్చే మదగజం వెన్నిచ్చే మౌక్తికములు నారదుండెన్నిచ్చే నగలు రత్నంబులు అహల్య నీకే అగ్రహారమిచ్చే ఉడుత నీకే పాటియుడిగంబులు చేసే ఘన విభీషణుడేమి కట్నమిచ్చే పంచ పాండవులేమి లంచమిచ్చిది నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే నీకు వీరందరైనట్లు నేను కానా ఎందుకని నన్ను రక్షింపవిందువదన భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాబోలో శ్రీ ధర్మపురి నృసింహ భగవానికి. విశేషం ఏంటంటే, ఇవాళ నరసింహ జయంతి, మనకు సరిగ్గా సందర్భం కలిసి వచ్చింది. నరసింహ జయంతి నాడు నరసింహ స్మరణ చేసే అవకాశం అది యాదృచ్ఛికంగానే మనందరికీ కూడా కలగటం. ఎందుకంటే నేను ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేటప్పుడు నేను నరసింహ జయంతి అని చూడలేదు. ఒకవేళ నరసింహ జయంతిని కనుక చూసినట్లయితే నేను రాకపోదు ఇక్కడికి. ఎందుకంటే ఇవాళ ధర్మపురికి వెళ్ళిపోయేవాడిని. ప్రతి నరసింహ జయంతి అక్కడ ఉంటాను, ధర్మపురికి వెళ్తాను, మా స్వగ్రామం కాబట్టి. కానీ నేను నరసింహ జయంతిని చూడకుండగా వారికి మాట ఇచ్చేసాను. కాబట్టి యాదృచ్ఛికంగా నరసింహ జయంతి నాడు, ఇది రేపటితో పూర్తి కావాల్సినటువంటిది, 19వ తేదీ రేపు పూర్తి కావాలి మొదలనుకున్న డేట్ల ప్రకారం. కానీ తర్వాత మాత్రం సండేనైతే బాగుంటుంది అని సండేనే చూసాం. కానీ నరసింహ జయంతి అనేటువంటిది మేము ఎక్కువ చూడలేదు. కానీ ఆ స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనందరి పైన ఏ విధంగా ఉంటుందో చూడండి. అది మనం అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. స్వామిని సంకల్పించి స్వామిని గురించి చెప్పుకునేటువంటి, అందులో సంధ్యాకాల సమయంలోనే మనం స్వామి యొక్క అద్భుతమైనటువంటి కరావలంబ స్తోత్రము ఈ రోజే వచ్చింది. అలాగే శంకర భగవత్పాదుల వారిని నరసింహస్వామి కాపాడినటువంటి ఘట్టము ఇవాళే వచ్చింది. కాబట్టి మనందరి పైన ఆ నరసింహుడు చూపినటువంటి విశేషమైనటువంటి అనుగ్రహ విశేషంగా భావన చేస్తూ ఉన్నాను. ఇది విశేషం మనకి ఇవాళ నరసింహ జయంతి స్వామివారు అవతరించినటువంటిది. అందులో ఇవాళ ఏ నరసింహక్షేత్రానికి వెళ్ళినా చూడండి, మాది ధర్మపురి నరసింహక్షేత్రం. ఎంత అద్భుతమైనటువంటి స్వరూపం అంటే అక్కడ యోగనారసింహుడు స్వామి. స్వామి యొక్క రూపమే యోగ స్వరూపం అన్నారు. అందులో పూర్తి స్వార్థ సంప్రదాయంలో ఎడమవైపున లక్ష్మీదేవి ఉండి ఒకే శిర పైన లక్ష్మీదేవితో వెలిసినటువంటి నారసింహుడు, లక్ష్మీ నారసింహుడు స్వామి. అక్కడ చాలా విశేషం. ఒక మహాభక్తురాలు స్వామిని సేవించి తన భర్తను పొందటానికి ఆ ఇసుకను పైగా నిలబెడితే ఆమె పాతివ్రత్య దీక్షం వల్ల ఇసుక అనేటువంటిది స్తంభాకారంలో వచ్చింది. అది ఇసుక స్తంభం అంటారు. ఇసుక స్తంభం అనేటువంటిది ప్రపంచంలో చాలా దుర్లభం. ఆ ఇసుక స్తంభం అనేటువంటిది ఇప్పుడు ధర్మపురంలో మీరు వెళ్తే చూడొచ్చు. అందులో గోదావరి నది, అద్భుతమైనటువంటి నది గోదావరి నది. ఆ గోదావరి నది బాసర ఆ ప్రాంతంలో మొదలు పెట్టి అక్కడి నుంచి ప్రవహిస్తూ దక్షిణాభిముఖి అయి మా ధర్మపురం నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అందులో స్వామి ఎంత అద్భుతము అంటే గోదావరి నదికి ఒడ్డుకు దాదాపు దగ్గరగానే ఉన్నాడు. చాలా ఆలయాలు, మీరు మంగళగిరి మీకు దగ్గర క్షేత్రం, గుట్ట పైన ఉన్నాడు, సింహాచలం శిఖరం పైన ఉన్నాడు, యాదగిరి కొండ పైన ఉన్నాడు, వేదాద్రి కొండ పైన ఉన్నాడు, అంతర్వేది అక్కడ దాదాపుగా ఉన్నాడు, అలాగే ఖాత్రి నరసింహస్వామి అక్కడ పైనే ఉన్నాడు. ఇలా ఎక్కడ చూసినా నరసింహస్వామి గుట్టల పైన చెట్ల పైన పుట్టల పైన అవతరించినాడు. కానీ ఒక్క మా ధర్మపురి క్షేత్రంలోనే గుట్ట లేకుండా గోదావరి నది ఒడ్డుకు స్వామి వారు అవతరించాడు. అది స్వయంభు విగ్రహం, అద్భుతమైనటువంటి విగ్రహం ధర్మపురి నారసింహస్వామి. కాబట్టి అక్కడే ఈ శేషప్ప అనేటువంటి భక్తుడు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనేటువంటి మకుటంతో ఈ ఆంధ్ర శతకములలోనే మకుటాయమానంగా నిలిచినటువంటి నారసింహ శతకాన్ని అక్కడే రాసినాడు. ఇప్పటికీ శేషప్ప అక్కడి ప్రాంతం వాడు, అక్కడ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది రాసినారు. చాలా అద్భుతమైనటువంటి దాదాపు ఒక 600 బ్రాహ్మణ కుటుంబములతో నివసించబడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రామం. ఇప్పటికీ మా సంప్రదాయం ఏమిటి అంటే అక్కడ ప్రతి సోమవారం నాడు మా నరసింహస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం మేమంతా. ఎందుకు నరసింహుడు శాంతి ఎప్పుడు శాంతిస్తాడు? ఈ మహాన్యాసం చెప్పేసి ఒకసారి ఆ రుద్ర నమకం శమకం చెప్పాలి. కారణం ఏమిటి? రుద్రం ఎత్తుకోవడమే నమస్తే రుద్రమన్యవ అని మొదలవుతుంది. మొట్టమొదటి అనువాకంలోనే ఓ రుద్ర నీ కోపానికి మొట్టమొదటి నమస్కారం అయ్యా అన్నాడు. శంకరుడికి నీ కోపానికి మొట్టమొదటి నమస్కారం పెడుతుందా అన్నది వేదం. కాబట్టి ఆ కోపం అనేటువంటిది నరసింహుడు హిరణ్యకశ్యపుడి పైన చూపించాడు. ఆ కోపమే ఇక్కడ భక్తులందరి పైన అనుగ్రహ రూపంలో వస్తుంది. కాబట్టి ఆగ్రహాన్ని అనుగ్రహాన్ని ఏకకాలంలో చూపిస్తాడు ఆ నరసింహుడు. కాబట్టి ఆ నరసింహుడి యొక్క అద్భుతమైనటువంటి క్షేత్రము చాలా మంది భక్తులు కోరినారు. మీ ధర్మపురి క్షేత్రం గురించి మాకు చాలా మందికి తెలియదండి, ఒకసారి చెప్పండి అని సందర్భం వచ్చింది. కాబట్టి అందులో నరసింహ జయంతి కాబట్టి నేను ఆ ఊర్లో లేకపోయినా ఆ నరసింహుణ్ణి ఒకసారి స్మరించినట్టు అవుతుందనేటువంటి ఆ బుద్ధితో కూడా ఇవాళ సరిగ్గా మనకు యాదృచ్ఛికంగా ఆ నరసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి లీల అనేటువంటిది శంకర విజయంలో వచ్చింది. మీ అందరికీ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా కలిగించి మీ అందరికీ ఆ స్వామి యొక్క పాదాల విందముల పైన కుదురైనటువంటి భక్తిని కలిగించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ నరసింహుణ్ణి చూసినటువంటి శంకరుడు అడుగుతాడు పద్మపాదుని, పద్మపాద ఏమిటి నీకు ఈ విశేషమైనటువంటి అనుగ్రహం అంటాడు. అంటే పద్మపాదుడు అంటాడు, స్వామి ఏమని చెప్పాలే, పురాకిలాహోభిలభూదరాగ్రే పుణ్యం సమాశ్రిత్య కిమప్యరణ్యం భక్తైకవశ్యం భగవంతమేనం ధ్యాయన్ ఏక. అహోబిలం అనేటువంటి పర్వతం పైన, అహోబిల పర్వతం, ఆ అహోబిలం పైన పద్మపాదుడు తపస్సు చేసినాడు. చాలా రోజులు తపస్సు చేసినాడట. ఎన్ని రోజులు తపస్సు చేసినప్పటికీ నరసింహస్వామి సాక్షాత్కరించలే. అహోబిల ప్రాంతంలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఒక కిరాతకుడు వస్తాడు. కిరాతకుడు వచ్చి అడుగుతాడు, స్వామి ఎవరి కోసం వెతుకుతున్నారు మీరు అంటే, ఈ పద్మపాదుడు అంటాడు, నాయనా ఆకంఠమత్యద్భుతమర్త్యమూర్తి కంఠీరవాత్మా పరతశ్చ కశ్చితు మృగోవనేస్మిన్ మృగయో వసన్మే భవత్యహో నాక్షిపతే కదాపి. కంఠపర్యంతము మహాద్భుతకర సర్వ విలక్షణ తేజోభాసన మర్త్యదేహంతో వెలుస్తూ పైన ముఖం మాత్రం సింహాకారంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆకారం నీకు ఎక్కడైనా కనిపించిందా అన్నాడు. ఆ ఆకారం కోసం వెతుకుతుందనే, ఎక్కడ ఈ ఆకారం నాకు దొరకట్లేదు అనగానే ఆ కిరాతకుడు అన్నాడు, అయ్యో ఆ నరమృగం కోసం వెతుకుతున్నావా నువ్వు, 2 నిమిషాల్లో నేను తీసుకొచ్చి ఇస్తా అన్నాడు అని ఆ కిరాతకుడు బయలుదేరి అరణ్యం లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి 2 క్షణముల్లోనే లతలతో తీగలతో కట్టినటువంటి ఆ నరసింహస్వామిని బంధించి తీసుకొస్తాడు కిరాతకుడు. పద్మపాదుడు ఆశ్చర్యపోతాడు. నరసింహుడు ఇలా బంధించబడి ఉంటాడు, ఆ కిరాతకుడు తాడు పట్టుకొని కూర్చుంటాడు. ఇదిగోనయ్యా, ఇగో ఇదే కదా నరమృగం వెతుకుతున్నావు కదా, తీసుకో అంటాడు. పద్మపాదుడు ఆశ్చర్యపోయి ఆ నరసింహస్వామి యొక్క పాదాలకు మొక్కి, స్వామి ఏమిటి ఇన్ని రోజులు ఇంత మంత్రానుష్ఠాన పూర్వకంగా నేను అనుష్ఠానం చేసిన ఈ రూపం అనేది నాకు కనిపించట్లేదు, ఈ ఏమీ చదువుకోనటువంటి ఈ కిరాతకుడు ఇలా బంధిస్తే నువ్వు బంధించడం ఏమిటయ్యా స్వామి అంటే, నరసింహుడు అంటాడు నవ్వుతూ, నాయనా ఇది వీడు చూపిన అద్భుతమైనటువంటి భక్తి. ఒకటే తాడుతో నేను బంధించబడతా, అదే భక్తి అనేటువంటి తాడుతో. అందుకే ఆనాడు యశోదమ్మ బంధించింది కృష్ణుణ్ణి. కలయో వైష్ణవ మాయయో అని స్వామి చూపించిన లీలలన్నీ కాదు, ఒక్క యశోదమ్మనే కట్టేసింది స్వామిని. ఇక్కడ శంకర విజయంలో ఈ కిరాతకుడు కట్టివేస్తాడు నరసింహస్వామి చూపి. అందుకే అంటాడు ఈ భక్తుడు చూపించినటువంటి విశేషమైనటువంటి భక్తి, ఏకాగ్ర మనస్కుడై పరమభక్తితో నన్ను ధ్యానించిన విధానంగా పూర్వకాలంలో బ్రహ్మాదులు నువ్వు కూడా నన్ను ధ్యానించలేదు, అంత ఏకాగ్ర భక్తితో వీడు నన్ను ఆశ్రయించాడు కాబట్టి వీడికి నేను బంధించబడ్డ అని ఈ విధంగా ఆ నరసింహుడు నాకు తన యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఆ రోజు అందించాడు. కాబట్టి దీని ద్వారా ఏం తెలుస్తుంది మనకు, నరసింహుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది చాలా సులభం. కావలసింది ఏమిటి, ఏకాగ్రమైనటువంటి భక్తి ఉంటే ఏమీ ఎక్కడలేదు, స్వామి బంధించబడతాడు మనకు. కాబట్టి అది ఇక్కడ పద్మపాదుల వారు చూపించారు. ఆ రోజు నుంచి ఆ స్వామి నా వెంటే ఉంటున్నాడు. ఆ నరసింహుడు పిలిస్తే పలుకుతాడు, మా దైవం స్వామి అని ఆ పద్మపాదుడు తనకు కలిగినటువంటి నరసింహ అనుగ్రహ విశేషాన్ని ఆ శంకరుడితో చెప్పగా, శంకరుడు చాలా ఆనందించి ఆ నరసింహస్వామికి నమస్కారం చేసి ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా శంకర భగవత్ పాదుల వారు పొందుతారు. ఈ విధంగా మన ఆంధ్రదేశంలో జరిగినటువంటి అద్భుతమైన ఘటన ఈ ఘటన. అందులో జరిగిన ప్రదేశం చూడండి, శైవ క్షేత్రంలో శైవ భక్తుడికి నృసింహ అనుగ్రహం, అది ఇక్కడ అద్వైత సిద్ధాంతం. అంటే ఇక్కడ కేవలం ఒకే తత్వాన్ని ఆశ్రయించడం కాదు, 10 తత్వాలలో ఒక తత్వాన్ని దర్శించు, అదే ఏకాగ్రమైనటువంటి భక్తి. ఈ విధంగా ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది శంకర భగవత్పాదుల వారు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడే మనకు మూడు శ్లోకాలు రాస్తారు విద్యారణ్య స్వాముల వారు ఏ నరసింహుడి యొక్క అట్టహాసాన్ని కూడా వివరిస్తూ. ఆ మూడు శ్లోకాలు చాలా విశేషమైనటువంటి శ్లోకాలు. ఎప్పుడైనా సరే ఏదైనా భయం కలిగినప్పుడు ఈ మూడు శ్లోకాలు ప్రార్థిస్తే చాలు, ఈ మూడు శ్లోకాలను పఠిస్తే చాలు, ఆ భయం అనేటువంటిది తొలగిపోతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ విధంగా నరసింహానుగ్రహాన్ని పొందినటువంటి ఆ స్వామి ఆ తరువాత అక్కడి నుండి బయలుదేరి సరాసరి కర్ణాటక ప్రాంతంలో ప్రవేశించి తతశ్యతానంద మహేంద్ర పూర్వై సుపర్వ వృందైరుపగీయమాన పద్మాంగ్రి ముఖ్యై సమమాప్త కామః క్షోణీపతి శృంగగిరిం ప్రతస్తే. పద్మపాదాది శిష్యులతో కలిసి సర్వదేవతానీక నివాసమైనటువంటి సిద్ధ్యాధిపదేవ్యమైనటువంటి అద్భుతమైన ఋష్యశృంగగిరి పైన భగవత్పాదుల వారు అడుగు పెడతారు. ఇక్కడే ఒక కథ ఉంది. మధ్యాహ్న సమయమట శిష్యులతో కలిసి నడుస్తూ వస్తున్నాడు. వాదంలో ఓడిపోయినటువంటి ఉభయభారతి ఆమె తన లోకానికి వెళ్తానంటే వనదుర్గా మంత్రంతో ఆవాహనం చేసి, అమ్మా నువ్వు బ్రహ్మలోకంలో నివసించడం కాదు, మా అందరి కోరిక పైన మానవలోకంలో నివసించాలి తల్లి అంటే, శంకర నీ వెనుకనే నేను వస్తపా అన్నదట ఆ ఉభయభారతి ఆ సరస్వతి. అలా శంకరుడి వెనక వస్తూ ఉంటే నువ్వు ఎక్కడ నన్ను ప్రశ్నిస్తావో అక్కడ నిలబడతా అన్నదట. ఇలా అమ్మ వెనుక నుంచి వస్తోంది, అలా నడుస్తూ వెళ్తున్నారు. ఇంతలో మధ్యాహ్న సమయం 12 గంటల ప్రాంతం ఒక కప్ప ప్రసవిస్తూ ఉంటే దానిపైన ఒక సర్పను గొడుగులాగా పట్టుకొని కాపాడుతూ ఉన్నదట. శంకరుడు ఆశ్చర్యపోయాడు. కప్పను చూస్తే సర్పము మింగేస్తుంది, తినేస్తుంది కప్ప సర్పం. అటువంటిది ఒక కప్ప ప్రసవిస్తూ ఉంటే దాన్ని కాపాడటమా సర్పం అనేది ఆశ్చర్యపోయి అమ్మను అడిగితే అమ్మ చెప్పింది, ఇది ఋష్యశృంగ భూమి, ఇక్కడ మహామహిమాన్వితుడైనటువంటి ఆ ఋష్యశృంగ మహాముని తపస్సు చేసిన మహాప్రాంతం ఇది. విభాండక మహర్షి యొక్క కుమారుడు ఋష్యశృంగుడు, రోమపాదుడనేటువంటి మహారాజుకు అంగరాజ్యంలో విపరీతమైన కరువు కాటకాలు ఏర్పడితే అప్పుడు ఈ ఋష్యశృంగుణ్ణి కూడా పిలిపించి అక్కడ అడుగు పెడితే ఆ ఋష్యశృంగ ప్రభావం వల్ల విపరీతమైన వర్షాలు కురుస్తాయట. శ్రీరామ అవతారానికి కారణమైనటువంటి వాడు ఈ ఋష్యశృంగుడు. పుత్రకామేష్టి యాగం అనేటువంటిది ఋష్యశృంగుడే చేపిస్తాడు. అటువంటి ఋష్యశృంగుడు తపస్సు చేసిన మహామహిమాన్వితమైన భూమి. అప్పుడు శంకరుడు అనుకున్నాడు, ఇక్కడ అమ్మ నిలిచింది కాబట్టి ఇక్కడ ఒక పీఠాన్ని స్థాపిద్దామని. అక్కడే కూర్చొని అధ్యాపయామాస సభాష్య ముఖ్యాన్ గ్రంథాన్ నిజాంస్తత్ర మనీషి ముఖ్యాన్ ఆకర్ణన ప్రాప్య మహాపుమర్థ ఆదిష్ట విద్యా గ్రహణే సమర్థాన్. ఆ శృంగగిరి యందు బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్తు భాష్యము మొదలైనటువంటి వేదాంత గ్రంథాలను శిష్యులకు పాఠం చెబుతూ అక్కడ ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని లిఖించి కర్రతో ఆ రాతిపైన శ్రీచక్రాన్ని లిఖించి అమ్మను ప్రతిష్టాపన చేసి శారదాపీఠాన్ని అక్కడ స్థాపిస్తాడు. కంచిచ్చిష్యం సురేశ్వరాక్యం పీఠాధ్యక్షం అకరో. అక్కడే తన మొట్టమొదటి శిష్యుడైనటువంటి, మొట్టమొదటి శిష్యుడు అంటే నిజానికి పద్మపాదుడు వీరంతా మొట్టమొదటి వస్తారు, కానీ శంకరుల శిష్యుల్లో శంకరుడు ప్రాధాన్యత ఇచ్చింది సురేశ్వరుడికి. కారణం ఏంటంటే సురేశ్వరుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే శంకరాచార్యుల వారితోనే వాదించే సమాన పాండిత్యం ఉంది. ఈ నలుగురు శిష్యుల్లో ఇంకెవరికి లేదట, ఒక్క సురేశ్వరుడికే ఉంది. అందుకే సురేశ్వరుణ్ణి శారదాపీఠానికి మొట్టమొదటి పీఠాధీశ్వరుడిగా చేసినాడు. ఏమన్నాడు ఇక్కడ చూడండి, యా శారదాంబేద్యమిదం వహంతి కృతం ప్రతిజ్ఞాం ప్రతిపాలయంతి అద్యాపి శృంగే రిపురే వసంతి ప్రద్యోతతే అభీష్టవరాం దిశంతి. విద్యార్థిస్వాముల వారు అంటారు, ఆ శారదాపీఠంలో శారదాదేవి ప్రత్యక్షంగా విరాజమానురాలై ఉన్నది. యా శారదాంగేత్యభిధాం వహంతి కృతాం ప్రతిజ్ఞాం ప్రతిపాలయంతి. ఇప్పటికీ శృంగేరిలో ఆ తల్లి యొక్క అనుగ్రహం అంతా ఇంత కాదు. ఇంత విశేషమంటే శారద అంటే మంత్రశాస్త్రంలో అంటారు సరస్వతి యొక్క అవతారమే. కానీ సరస్వతి అన్నప్పుడు రజోగుణం ఉంది, శారద అన్నప్పుడు శుద్ధ సత్వజ్ఞానమూర్తి ఇక్కడ. కాబట్టి అమ్మను పట్టుకుంటే ఇచ్చేది అమ్మ మోక్షమే అనేటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా మనకు చూపించారు. కాబట్టి ఆ శారదాదేవి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం శృంగేరి సురేశ్వరుణ్ణి మొట్టమొదటి పీఠాధీశ్వరుడిగా చేసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవ వాక్యాన్ని యజుర్వేదాన్ని ఇచ్చి యజుర్వేద పీఠంగా ఆ పీఠాన్ని నెలకొల్పినారు. విశేషం ఏంటంటే శృంగేరిలో జగద్గురువులు 12 సంవత్సరాలు ఉన్నారు. మీరు ఆలోచించుకోండి, శంకరులు జీవించింది 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలలో 16 సంవత్సరాలు కాశీ మొదలైన ప్రాంతాలు తిరగడంతోనే అయిపోయింది. 12 సంవత్సరాలు శృంగేరిలో ఉన్నాడు అని స్పష్టంగా చెప్తున్నారు. అంటే శంకరుల యొక్క జీవిత కాలంలో అత్యధిక సమయం గడిపింది శృంగేరి పీఠం మాత్రమే, ఒక శృంగేరిలోనే గడిపాడు. ఎందుకంటే అంతగా నచ్చినటువంటి ప్రదేశం. కాబట్టి ఇక్కడ ఆనాడు శృంగగిరి పైన స్వామివారు 12 సంవత్సరాలు తపస్సు చేసి శిష్యులందరికీ పాఠం చెప్పారు. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్క శృంగేరి జగద్గురు పీఠం మాత్రమే అవిచ్ఛిన్న గురు పరంపర కలిగి అద్భుతమైన ఆశంకరాచార్య పాండిత్య ప్రభావంతో ఈనాటికి భారతీయ తీర్థ మహాస్వాముల వారి వరకు కూడా అటువంటి శంకరాచార్యుల యొక్క అద్భుతమైన పాండిత్యమునే ఇక్కడ చూపిస్తూ సనాతన ధర్మాన్ని పోషిస్తున్నటువంటి సమ్రాట్ పీఠంగా నిలబడ్డది మన శృంగేరి పీఠం. ఇది విశేషం ఇక్కడ శృంగేరి పీఠాన్ని. అక్కడ 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక విచిత్రం జరిగింది. శంకరుడికి 4 శిష్యులు. 4 శిష్యుల్లో పద్మపాదుడు, హస్తామలకుడు, అలాగే సురేశ్వరుడు మంచి పండితుడు. ఇక ఇంకొకడు ఉన్నాడు, వీడి పేరు గిరి అనేటువంటి పేరు. వీడికి చదువు రాదు, కానీ అనుక్షణం శంకరుల సేవ చేసేటువంటి వాడు. ప్రతిసారి శంకరులకు లేస్తే, నిలబడితే, కూర్చుంటే అలా శంకరాచార్య సేవ చేసేటువంటి వాడు. అలా సేవ చేసేటువంటి ఈ శంకరుల యొక్క ఈ శిష్యుల్లో ఈ గిరిని చూస్తే మిగతా వారందరికీ కూడా కాస్త చులకన భావం. ఏమిటి, వీడికి చదువు రాదు, ఏమైనా సేవ చేస్తాడు అని. ఒకరోజు భాష్యపాఠం మొదలు పెడదామని శంకరుల వారు శిష్యుల్ని పిలిచారు. పిలిస్తే 3 వచ్చి కూర్చున్నారు, ఈ గిరి రాలేదు, తుంగానదిలో బట్టలు ఉతుకుతున్నాడు. అప్పుడు శంకరుడు అన్నాడు, గిరి ఎక్కడికి వెళ్ళాడు అంటే పద్మపాదుడు అంటాడు, గురువు గారు వాడెందుకండి పాఠానికి, వాడికి చెప్పినా స్తంభానికి చెప్పినా ఒకనే, ఇన్ని రోజులుగా మీరు చెప్తున్నారు కదా మొదలు పెట్టండి అన్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఓహో వీరిలో కాస్త అహంకారం పెరిగింది అని అపార కరుణామూర్తి అయినటువంటి భగవత్పాద శంకరుడు ఒక్కసారిగా గిరి అని గట్టిగా పిలుస్తాడు తుంగానదిలో ఉన్న ఆ గిరిని. పిలవగానే ఆ పిలుపులో ఉండే అంగాని వేద చత్వారో మీమాంసా న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రంచ విద్యా ఈ విద్యాహ్యేత చతుర్దశ 14 విద్యలు ఏవైతే ఉన్నాయో అవి శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహ విశేషంతో వ్యాధిదేశ చతుర్దశ విద్యా సద్యయేవ మనసాగిరినామ్నే. ఆ గురువు యొక్క అనుగ్రహ రూపంలో 14 విద్యలు గిరిలో ప్రవేశించాయి. అప్పటి వరకు ఏమీ తెలియనటువంటి ఆ గిరి అనేటువంటి శిష్యుడు బట్టలన్నీ కూడా ఈ శరీరం పైన వేసుకొని పరిగెత్తి పరిగెత్తి శంకరాచార్యుల వారి దగ్గరికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు, వచ్చేటప్పుడు మామూలుగా రావట్లే, ఆ వచ్చేటప్పుడు స్తోత్రం చేస్తూ వస్తున్నాడు. ఏ స్తోత్రం అదే, విదితా కిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్ కథితార్థనిదే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక వేషధనం కరుణా వరుణాలయ బాలయమం భవసాగర దుఃఖ విదూన హృదం రచితా కల దర్శన తత్వ విదం భవశంకర దేశిక వేషధనం భవతా జనతా సుఖితా భవిత నిజ బోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశిక వేషధనం భవయేవ భవానితి మేలితరం మమ జాయత చేతసి కౌనుకిత మమ వారయ మోహ మహాజలదిం భవశంకర దేశిక మేషధనం సుకృతేది కృతే బహుదా భవతో భవితా పద దర్శన లాలసత అతిదీనమిమం పరిపాలయ మమ భవశంకర దేశిక మేషధనం జగతీమవతుం కలితా కృతయో విచరంతి మహామహతశ్చలత అహిమాంశు వివాప్త్ర విభాతి గురో భవశంకర దేశిక మేషధనం గురు పుంగవ పుంగవ కేతనతే సమతామయతాం నహి కోపి సుది శరణాగత వత్సల తత్వ నిజే భవశంకర దేశిక వేషధనం విదితాన మయా విశదైక కల నచ కించన కాంచనమస్తి గురో ధృతమే విదేహి కృపాం సహజం భవశంకర దేశిక మేషధనం. బోలో జగద్గురు శంకరాచార్య భగవానికి. ఇది తోటకాష్టకం. ఇలా స్తోత్రం చేస్తూ దగ్గరికి వస్తూ ఉన్న గిరిని చూచి ముగ్గురు శిష్యులు ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు రామశబ్దం కూడా చక్కగా రాదేవినికి. అద్భుతంగా సంస్కృతంలో తోటకం అనేటువంటి ఛందస్సులో ఇంత గొప్పగా స్తోత్రం చేస్తున్నాడే అని వీరు కూడా ఊగిపోతుంటే శంకరుడు పిలిచి, నాయనా గిరి, ఈరోజు పాఠం నువ్వు చెప్పాలి, నేను కాస్త బయటికి వెళ్తున్నా అని ఆ రోజు బ్రహ్మసూత్ర రహస్య పాఠాన్ని ఈ పద్మపాదుడికి అష్టామలకుడికి సురేశ్వరుడు అనే ముగ్గురు శిష్యులకు ఈ గిరి అనేటువంటి శిష్యుడు కూర్చొని 3.5 గంటల సేపు పాఠం చెబితే వారు ఆశ్చర్యచకితులైపోయారు. ఏమిటి అంటే చూపించాడు, గురోరనుగ్రహేనైవ పుమాన్ పూర్ణోభవతి. గురువు అనుగ్రహంతో విద్య రావాలి కానీ మనం స్వయంగా కష్టపడితే కాదు. కాబట్టి గురువు అనుగ్రహంతో వచ్చినటువంటి విద్య ఎలా ఉంటుందో మనకి ఇక్కడ చూపించారు. అందుకే ఆయన పేరు ఏమైపోయింది ఆ రోజు నుంచి, తోటక వృత్తంలో ఈ అద్భుతమైనటువంటి స్తోత్రం చెప్పారు కాబట్టి ఆయన పేరు తోటకుడు అనేటువంటి పేరు పెట్టారు. ఈ శంకరుల యొక్క 4 శిష్యులను శంకర భగవత్పాదుల వారు భారతదేశాన్ని 4 భాగాలుగా విభజించి పశ్చిమం, ఉత్తరం, తూర్పు, దక్షిణం. పశ్చిమం ద్వారక, కాళికామాత, సిద్ధేశ్వరి శక్తి, భద్రకాళీ పీఠం, గోమతి నదీ తీరంలో పద్మపాదుణ్ణి మొట్టమొదటి ఆచార్యుడిగా చేసి కితవార సంప్రదాయంలో తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని ఇచ్చి తీర్థాశ్రమ సంప్రదాయంలో పశ్చిమాన ఈ పద్మపాదుడు ఆచార్యుడిగా అక్కడ ఒక పీఠాన్ని నెలకొల్పినాడు. ఉత్తరాన జ్యోతిర్మఠంగా బదరీకాశ్రమంలో నారాయణ శక్తి స్వరూపంగా అలకనందా నదీ తీరంలో ఈ తోటకుణ్ణి మొట్టమొదటి పీఠాధిపతిగా పెట్టి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఈ అద్భుతమైన వాక్యాన్ని ఇచ్చి ఉత్తరాశ్రమానికి, ఆ జ్యోతిర్మఠానికి ఆయనను ఈ తోటపుణ్ణి మొట్టమొదటి పీఠాధిపతిగా నెలకొల్పినారు. తూర్పున జగన్నాథ గోవర్ధన పీఠంగా పూరిలో నెలకొల్పి బంగాళాఖాతం పక్కనే అష్టామలకుణ్ణి మొట్టమొదటి పీఠాధిపతిగా చేసి ప్రజ్ఞానం బ్రహ్మ అనే లక్షణవాక్యాన్ని ఉపదేశం చేసి అరణ్యవన అనేటువంటి సన్యాస సంప్రదాయాలను ఇచ్చి ఈ పూరిలో తూర్పు వైపున పీఠం నెలకొల్పినారు. దక్షిణమున శారదాపీఠంగా శృంగేరి పీఠాన్ని నెలకొల్పి మలహానికర లింగేశ్వరుణ్ణి శక్తిగా నెలకొల్పి తుంగానది తీరంలో సురేశ్వరుణ్ణి మొట్టమొదటి పీఠాధిపతిగా పెట్టి భూరివార సంప్రదాయంలో అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవ వాక్యాన్ని ఇచ్చి సరస్వతి, పురి, భారతి, అరణ్య, తీర్థగిరి ఆశ్రమ అనే అన్ని సంప్రదాయాలకు కూడా ఇక్కడ ఇచ్చేసి 4 పీఠాలను నెలకొల్పినారు. ఈ 4 పీఠాల్లో కూడా ఏదైనా ధర్మ సంకేతం కానీ ఏదైనా ఏర్పడినప్పుడు ఆ సమస్యను పరిష్కరించేటువంటి అధికారము సమ్రాట్ పీఠంగా తస్య యజుర్వేద శిరః అని వేదం చెప్పినట్టుగా యజుర్వేద పీఠమైనటువంటి శృంగేరి పీఠాన్ని ఇచ్చి శృంగేరి పీఠాన్ని సమ్రాట్ పీఠంగా నెలకొల్పినారు. అందుకే ఇప్పటికీ యావత్ భారతదేశంలో ఏదైనా ధార్మిక సంకటం కనుక వచ్చినట్లయితే ఆ ధార్మిక సంకటాన్ని నిర్ణయించి దాన్ని తొలగింపజేసి సరి అయినటువంటి ధర్మ సూచన చేసేటువంటి ఏకైక అధికారము మన దక్షిణాంనాడు శృంగేరి జగద్గురువులైన శ్రీ శ్రీ భారతీతీర్థ స్వాముల వారికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఇవాళ మనం ఏ పండుగ జరుపుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా వారి అనుగ్రహంతోనే. ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు చాలా మంది పండుగల విషయాల్లో తిథుల్లో తేడాల్లో అలా చూస్తున్నారు, అవేవి ఎక్కర్లే. శృంగేరి పీఠంలో ఏ రోజు పండుగ జరుపుకుంటారో అది ప్రమాణం, మాకు ఒకే విశ్వాసం. శృంగేరి జగద్గురువులు చెబితే ఈరోజు పౌర్ణమి తిథి ఉన్నప్పటికీ మా జగద్గురువులు ఈరోజు అమావాస్య అంటే అది మాకు అమావాస్యనే, పౌర్ణమి ఉన్నప్పటికీ అది మా విశ్వాసం, అది జగద్గురువులు బోధించింది. కాబట్టి గురువాక్యం పైన లక్ష్యం పెట్టుకొని ఆ ప్రకారంగా వెళ్ళాలి, కానీ ఇంకా వేరే ఏవి కూడా ఆలోచించకుండగా ఇవాళ మనకు ఏదైనా సరే ధార్మిక నిర్ణయం చేయాలంటే అతి అధికారము జగద్గురువులకు మాత్రము ఉన్నది. భారతీయ తీర్థ మహాస్వాముల వారికి ఇది సమ్రాట్ పీఠంగా నెలకొల్పి ఈ విధంగా శంకరుల వారు అక్కడి నుంచి బయలుదేరి మఠాన్నాయాన్ని లిఖించి శాసనం చేసి ఆ తరువాత అక్కడి నుంచి కాశ్మీర్లోకి వెళ్ళి మొట్టమొదటి దక్షిణ ప్రాంతం నుంచి వచ్చిన వాడిగా కాశ్మీర్ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి అక్కడ తమ సంప్రదాయాన్ని నెలకొల్పి అక్కడి నుండి బయలుదేరి కేదారనాథులో ఉన్న దత్తాత్రేయ గుహలోపడికి అడుగుపెట్టి కైలాసాన్ని భగవత్పాదుల వారు చేరినారు. ఇది శంకర విజయం యొక్క చరిత్ర. అంతేగాని శంకరుల వారికి ఎక్కడో సమాధి ఉందని ఇది ఉందని ఇవేవీ లేవు. వారు కైలాస పర్వతం పైన ఉన్న మానస సరోవరం పైన దత్తాత్రేయ గుహలోపడికి వెళ్ళి అంతర్ధానమయ్యారు. అక్కడి నుంచి ఆ కైలాసంలోకి వెళ్ళినారు. కాబట్టి ఇప్పుడు శంకరుడు మనకు ఉన్నాడు. శంకరుడు ఎక్కడ ఉన్నారు? మొట్టమొదటి రోజు చెప్పినట్టుగా మనకు శృంగేరి జగద్గురువుల రూపంలో ఆదిశంకరాచార్యుల వారు దర్శనమిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆదిశంకరులను దర్శించాలనుకుంటే మా శృంగేరి పీఠానికి వచ్చి అక్కడ ఆదిశంకరుల రూపంలో ఉన్న భారతీ తీర్థస్వామి వారిని దర్శించి శారదాదేవిని దర్శించి మీరు శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క కృపకు పాత్రులవుతారని కూడా కోరుతూ ఈ శంకర విజయ ప్రవచనాన్ని ఈరోజు ఇప్పుడు ముగిస్తున్నాను. నిజానికి ఇది చాలా విశేషమైన అవకాశం కల్పించింది. ఒక సంవత్సర కాలంగా అనుకుంటూ ఉంటే అది ఈనాటికి అమ్మ యొక్క అనుగ్రహం నేను అనుకుంటే అమ్మ ఇప్పుడు విలువించుకుంది, ఆ అమ్మ అనుగ్రహం ఇప్పుడు కలిగిందని. హరిప్రసాద్ గారు ఎంతో అద్భుతంగా ఈ మఠాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ధనం ఉండడం ఒకటి ముఖ్యమైనటువంటి విషయం కాదు, ఎంతో మందికి ఉంది, కానీ ఆ ధనం అనేటువంటిది సత్కార్యముల కోసం నిర్వహించినప్పుడే, సత్కార్యముల కోసం కొద్ది భాగాన్ని వెచ్చించినప్పుడే ఆ ధనానికి సార్థకత. అందులో వారు అదృష్టవంతులు. ఎందుకంటే చాలా మందికి ధనం ఉన్నది, ఎంతో మందిని ఆశ్రయించారు, కానీ వీరి జీవితంలో సద్గురువులను ఆశ్రయించారు. అది వీరికి సరియైనటువంటి మార్గం వారి పెద్దల పుణ్యం వల్ల లభించింది. కాబట్టి వారు ఎవరినో అనుసరించగా చక్కగా ఆ భారతీ తీర్థ మహాస్వాముల వారిని ఆశ్రయించారు. జగద్గురువులు కూడా వీరిపైన చాలా అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటారు. జగద్గురువుల పైన కూడా వీరికి అదే అనురాగంతో, వారు చెప్పిందే ఆజ్ఞగా, వారు ఏది చెప్పితే అది చేసే ఉత్తమోత్తమైనటువంటి శిష్యుడిగా ఆంధ్రదేశం నుంచి ఖ్యాతిగాంచారు శ్రీ పోలిశెట్టి హరిప్రసాద్ గారు. ఇంత అద్భుతమైనటువంటి మఠాన్ని ఇక్కడ కట్టించి ఇంత అద్భుతమైనటువంటి ఏసీ హాల్ ఉన్నటువంటి మఠం ఒక్కటే మీ గుంటూరు శంకర మఠం మాత్రమే. కాబట్టి ఇక్కడ ప్రవచనం 5 గంటలు చెప్పినా నష్టం లేదు, ఎందుకంటే ఒళ్ళుకు శ్రమ తెలియదు. అంత చక్కగా అంత అద్భుతంగా ఈ మఠాన్ని నిర్వర్తింపజేశారు. అలాగే మా శ్రీనివాసరావు గారు ఎంతో సమర్థవంతంగా ఈ అనేకమైనటువంటి మఠాలను మంచి ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే శృంగేరి జగద్గురు సేవా సమితి అనే శంకర సేవా సమితి అనే ఒక ధార్మిక సంస్థను శ్రీ భారతీయ తీర్థస్వాముల వారు మొన్ననే అంటే కిత సంవత్సరం ప్రారంభించినారు. దానికి అధ్యక్షులుగా శంకరకుప పబ్లిషర్ అయినటువంటి శ్రీ బ్రహ్మశ్రీ వేదాంత వెంకట మాణిక్యాలరావు గారిని అధ్యక్షులుగా స్వామివారు నియమించి వారి అధ్యక్షతన ఈ రాష్ట్రంలో ఎన్నో ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. క్యాలెండర్లు, పుస్తకాలను పంచిపెట్టి ఇలా అనేక కార్యక్రమాలు వారు చేస్తున్నారు. చాలా లిటరేచర్ చాలా ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మన శృంగేరి పీఠ ప్రచారం వారు చేస్తూ ఉన్నారు. అలాగే చాలా ప్రవచనాలు చేయిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చారు, వారు మీ అందరికి కూడా ఇక్కడ చాలా లిటరేచర్ ఇచ్చారు, మీ అందరికి కూడా వారు ఇక్కడ పంచిపెడతారు తర్వాత శిష్యులంతా కూడా. కాబట్టి ఇలా ఒక అద్భుతమైనటువంటి భక్తుల యొక్క కలయికతో ఇక్కడ ఈ ప్రవచనం అనేటువంటిది జరిగింది. అయితే ఇది ఆరంభం మాత్రమే. హరిప్రసాద్ గారు అన్నారు ఇది ఆరంభమేనండి, మీరు ఎప్పుడు రావాలి, తప్పనిసరిగా రావాలి అని. ఖచ్చితంగా, ఎందుకంటే మేమంతా ఒకే జగద్గురువుల చిత్రం కింద ఉన్నటువంటి భక్తులం కాబట్టి జగద్గురువుల యొక్క చరణారవిందముల యొక్క ఆ భక్తి కోసమే ఉన్నటువంటి వారం కాబట్టి మా ఊపిరి, మా ప్రాణం ఇవన్నీ కూడా మాకు భారతీ తీర్థస్వామి వారి కాబట్టి వారి యొక్క ప్రచారమే, వారి యొక్క అనుగ్రహమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి శిష్యులం కాబట్టి తప్పనిసరిగా ఇంకా భవిష్యత్తులో ఇదే కాకుండా మంచి మంచి కార్యక్రమాలు అనేక కూడా ఇక్కడ అమ్మవారి యొక్క దయతో మనం ఇక్కడ చెయ్యాలని, ఇంకా అనేక జ్ఞాన యజ్ఞాలు ఇక్కడ నిర్వర్తించాలని. అయితే నా అదృష్టం ఏంటంటే శంకర విజయంతో మొదలు పెట్టడం అనేటువంటిది చాలా విశేషం ఇక్కడ. కావున శంకర విజయంతో మొదలు పెడితే ఏమవుతుంది, సర్వత్రా దిగ్విజయమే. శంకరుడు ఎలాగైతే దిగ్విజయంగా చేశాడో అలాగే మనం ఇక్కడ శంకర విజయంతో మన ప్రవచనాన్ని మొదలు పెట్టుకున్నాము. తప్పనిసరిగా భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకుందామని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ హరిప్రసాద్ గారికి అలాగే విన్నటువంటి మీ భక్తులందరికీ నేను నా ధన్యవాదాలు చెబుతూ నేను నా ప్రవచనాన్ని ముగిస్తూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబరా దత్త దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర. సిద్ధాంత వధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. పితా యథా రక్షతి పుత్రమీశ జగత్పితాత్వం జగత సహాయః. కృతాపరాధం తవ సర్వకార్యే కృపానిధేవాం శివ పాహి శంభో. కాయేన వాచా మనసైంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం. శ్రీ నారాయణ పరమేశ్వర దివ్య చరణారవిందార్పణమస్తు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణి సద్భావన అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతా కీ జై. గోహత్యా బంధుకరో. హర 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 మహాదేవ మహాదేవ మహాదేవ. అందరు చెప్పండి జయతు జయతు నిత్యం శంకరాచార్యవర్యో. జయతు జయతు అస్య అద్వైత విద్యానవద్య. జయతు జయతు నిత్యం తచ్చరిత్రం పవిత్రం. జయతు జయతు భక్తి సత్పదాబ్జే జనానాం. షణ్మతస్థాపనాచార్య వైదిక జ్ఞాన భాస్కర అద్వైతామృత వర్షాభ్య శంకరాచార్య తే నమః. జయతు జయతు నిత్యం రత్నగర్భో గణేశః. జయతు జయతు నిత్యం శారదాభీష్టదాత్రీ. జయతు జయతు నిత్యం చంద్రమౌళీర్మహేశః. జయతు జయతు నిత్యం భారతీతీర్థవర్యః. బోలో శ్రీ ఆదిశంకర భగవానికి. భారతీతీర్థ స్వామీజీకి.
ఎప్పుడు ఉపాసకాల్సిందో